లోకం ఈది కాదు. ఎంతో గొప్ప శక్తి లేకపోతే శతయోజన విస్తీర్ణ సముద్రం లంఘించి ఇక్కడికి రాగలడా? ఉట్టినే హనుమ నీ నిజరూపం చూపించంటే చూపించవును. అందుకని గెల్లాలి, దెప్పాలి. దెప్పితే అప్పుడు అవతలి పౌరుషం వచ్చి ద్రోహం చూపించావు. ఎప్పుడైనంతే నువ్వు పనికి మాలి వాడిని అవడన్నా అన్నాడు అనుకోండి, అవధాని గారిని రెచ్చిపోయి పచ్చారు చెబుతాడు. వాళ్ళని రెచ్చగొట్టాలి బాగా. గెల్లాలి, గెల్లనంటే ఇప్పుడు వచ్చిందని గెల్లమని కాదు, ఈ గెల్లని కాదు, వాళ్ళు పౌరుషం వచ్చేలా చెయ్యాలన్నమాట. ఆ మటుక్కి నీకు పౌరుషం వచ్చింది, చూపించేశావు నీ రూపం. ఇది ఇప్పుడు ఉపసంహరించుకో. నీవెంత శక్తివంతుడో కాకపోతే లంకా నగరంలో రావణాంతఃపురం గాలించడానికి వస్తావయ్యా? సందేహం లేదు మహాత్మా, నువ్వు భూమిని మొయ్యగలవు, లంకేవి లెక్క దిగు అనగానే మళ్ళీ ఆయన తగ్గిపోయాడు. ఇప్పుడు చెప్పింది ఆవిడ అసలు రహస్యం చెబుతున్నాను. నువ్వు నిజంగా నన్ను మోసుకుపోతావు, రాముడికి ఇస్తావు, కానీ నాకు ఒక లక్షణం ఉన్నది. వాడెమ్మడికి నవ్వచ్చుగాక పరపురుషుణ్ణి ముట్టుకోను. మళ్ళీ నీకు అనుమానం వచ్చి అడగచ్చు, పరపురుషుణ్ణి ముట్టుకోను ముట్టుకోను అంటున్నావు, రావణాసురుడు నీ జుట్టు పుచ్చుకుని తొడ మీద కూర్చోబెట్టి లంకా నగరాన్ని తీసుకొచ్చాడు, అప్పుడు ఏమైంది నీ ప్రతిజ్ఞ? అప్పుడు ఆవిడ చెప్పింది, అనాథ వివశాసతి అనీశ కింకరిష్యామి. నాకు దిక్కు లేదు, నా భర్త దగ్గర లేడు, భర్త దగ్గర లేనప్పుడు నేనేం చేయలేను, అందుకే వాడు ముట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకుంటే ఏం చేయలేను. మళ్ళీ నీకు అనుమానం రావచ్చేపట్టు. మేము సినిమాల్లో సీతాదేవిని అలా భూమిని పెళ్లగించి పట్టుకెళ్ళడం చూశామండి, కానీ మీరేమిటి తొడ మీద అంటే? రామాయణంలో సుస్పష్టంగా రావణుడు ఆవిడ్ని పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టి అంకే సముత్య తొడ మీద కూర్చోబెట్టుకునే తీసుకెళ్ళాడని చెప్పారు. మరి ఇవన్నీ సినిమా వాళ్ళ పైచ్చారు, ఏదో రామాయణాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచినట్టు వాడు మారుస్తాడు, కానీ ఒరిజినల్ రామాయణంలో సుస్పష్టంగా పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అయినా ఎందుకు వాడు భస్మం కాలేదు అంటే, నిజానికి వాడు అమ్మవారి భక్తుడే, వాడు రాముడి చేతిలో చావలసిందే. వాడు నిజంగా శివభక్తుడు, వాడు తేజస్సే. బలాత్కరించడం ఒకటి చేయనంత వరకు వాడు ఎవరినైనా ముట్టుకోగలడు, అంతటి తేజస్సు కలిగిన వాడు. కాబట్టి హనుమంతుడు ఆ తేజస్సును చూసి ఆకుల మధ్యలో దాక్కున్నాడు, ఆశ్చర్యపోయాడు హనుమంతుడు కూడా. అంతటి ప్రభావం కలిగిన వాడు రావణుడు అంటే సామాన్యుడు కాదు, వాడేమో రోడ్డు మీద పోయేటటువంటి గుణపం పారా పట్టుకుని చుట్టా వీడిని కాల్చుకుంటూ పోయే సామాన్యుడు ఏమన్నా? మహావీరుడు వాడు, మహా తేజస్వి, తపస్సంపన్నుడు వాడు. అందువల్ల వాడు ముట్టుకునే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆవిడ చెప్పింది, అనీష, అప్పుడు నేను దిక్కులేందని అంటే నా భర్త పక్కన లేడు, కింకరిష్యాను, అప్పుడు నేనేం చేయగలను? అనాథ వివశ సతీ, అనాథురాలు నేను, వివసురాలు లేపే స్పృహ పడిపోయాను ఆడదాని పైగా అని చెప్పుకున్నాడు. సతీ అని నేను స్త్రీ, ఏం చేయలేను అని. అప్పుడు వాడు మోసుకొచ్చాడు, ఇప్పుడు అలా కాదు, నీవు అనవచ్చు, అమ్మా నేను నీ కొడుకుతో సమానం కదా, పుత్రుడు వీటిలో కూర్చో, కొడుకుతో సమానుడు కదా, కొడుకు కాదు, అయ్యింది తప్పదు. ఇంకొకటి, ఒకవేళ నువ్వు నీ వీపు మీద నన్ను పట్టుకుని తీసుకెళ్ళావు, ఫోన్లో నువ్వు పుత్ర సమానుడివి అనుకుని నీ వీపు మీద ఎక్కి నేను ప్రయాణం చేస్తూ ఉంటే కొంతమంది ఏమంటారు, హనుమంతుడు బ్రహ్మచారి అనుకున్నావు, కళత్రవతి సందేహ, ఈయనకి పెళ్ళెప్పుడు అయింది అంటే నాకు నీకు ఎంత వచ్చ? ఈ మానవులు చాలా పాపాత్ములు, గబుక్కులు అభాండం వేస్తారు భీములు. కళత్రవతి సందేహ కాని సీతంది అన్నమాట, భార్య కలిగిన వాడయ్యాడా హనుమంతుడు అంటారు నేను. నీకు కళంకం, నాకు కళంకం. పొరపాటున స్కూటర్ మీద చెల్లెల్ని తీసుకెడితేనే పెళ్ళాన్ని తీసుకెడుతున్నాడు, లేకపోతే ప్రియురాలను తీసుకెడుతున్నాడు అనే దౌర్భాగ్యం లేదు మరి, అలా అంటే ప్రమాదం కదా. పోని ఈ జనాలంతా మంచివాళ్ళే, మొత్తం అందరూ ఉండరాజవరంలో జనమే అనుకుందాం, మంచివాళ్ళు కనుక అభాండం వేయరు అనుకుందాం. నిన్ను అమ్మని తీసుకెడుతున్నాడు హనుమంతుడు అని పొగడచ్చు, కానీ ఇక్కడ ఇంకో కిటుక్ కూడా ఉంది. నువ్వు నన్ను మోసుకుపోతూ ఉంటే చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటాడా రావణుడు, తన బలంతో వచ్చి వెంటాడతాడు. నువ్వు వీరుడువి గనక వాడు బాణాలతో పడితే నీకేం అవ్వదు, కానీ ఒక్క బాణం వచ్చినా డొక్కలో కూర్చుకుంటే నేను కిక్కును అనుకుంటాను, నీళ్ళలో పడిపోతే నన్ను మొసళ్ళు తినేస్తాయి, బ్రేక్ఫాస్ట్ కింద లాగేస్తాయి, అప్పుడు నేనేమైపోతాను? సమ్యక్ గ్లింగినీం సాధయిష్యత చెప్పింది ఆవిడ. అంచేత అయిపోతాను నా పరిస్థితి. రెండవది, పోని వాళ్ళ బాణాలు తగలకుండా అటు ఇటు తిరుగుతావు. యుద్ధం చెయ్యాలి అంటే వీటి మీద ఇలాగా అడ్డంగా ఉన్నప్పుడు కూర్చోబెట్టుకున్న నీవు, ఆవిడ ఎన్ని రకాలు మాట్లాడిందో చూడండి, సాధారణంగా ఎగిరేవాడు అడ్డంగా ఉంటాడు, అప్పుడు వీపు మీద కూర్చుంటుంది సీత. ఈయన యుద్ధం చేయడానికి నిటారుగా నిలబడతాడట, నిటారుగా నిలబడగానే అప్పుడు ఏమవుతాను, వీపు నుంచి మళ్ళీ నీళ్ళలో పడిపోతా, అది కష్టం. పైగా లేడీస్ మేము కొంచెం గాల్లో ఎగిరితే కళ్ళు తిరుగుతాయి, ఆకాశంలో ఎప్పుడు ఎగరలేదు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు బెల్ట్ పెట్టుకోవడానికి నీ దగ్గర ఏమీ లేవు, అంచేత అప్పుడు కూడా నేను కళ్ళుదిరిగి పడిపోవచ్చు, అప్పుడు నన్ను సముద్ర జలాలు మింగేయచ్చు. ఏ రకంగా చూసినా మన ఇద్దరికి ఇబ్బంది కుదరదు. ఇవన్నీ ఒక ఎత్తు. నాకు మరొక ప్రతిజ్ఞ ఉన్నది సుమా, నేను రావణుడు దొంగలను నెత్తుకొచ్చిన వెంటనే ఒక ప్రతిజ్ఞ చేశాను. వరి దుర్మార్గుడు, నువ్వు మా ఆయన ఇంటిలో లేనప్పుడు, నా మరిది లేనప్పుడు మోసగించి దొంగలాగా నన్ను ఎత్తుకొచ్చావు. నేను మాత్రం చాలా గొప్ప పతివ్రతని, వీరుడైన భక్త నాకున్నాడు, పబ్లిక్ వాడు వచ్చి నిన్ను చంపి నన్ను తీసుకువెళ్ళేలా చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ తీరాలి, మా ఆయన రావాలి. అందరూ చూస్తూ ఉండగా బాహుబలంతో దొంగ యుద్ధంలో ఈ దుర్మార్గుడిని చంపాలి, నన్ను తీసుకువెళ్ళాలి. అది వీరోచితమైన భార్య చెయ్యవలసిన పని. అంతేగాని దొంగలా నేను కూడా పారిపోలేను, నా భర్తకే రావాలి కీర్తి, నీకు రావడం నాకు ఇష్టం లేదండి. ఆవిడ పోయి ఎప్పుడైనా భార్యలు ఎప్పుడు తమ భర్తకి పేరు రావాలని కోరుకుంటారు, కానీ మా ఆయన ఓడిపోవాలండి పక్కింటి ఆయన బాగుపడాలని కోరుకోరు. నేను అలాగే నా భర్తకే పేరు రావాలని కోరుకుంటున్నాను అని ఇన్ని పుణబద్దలు కొట్టినట్టుగా చెప్పినారు. సంతోషపడ్డాడు హనుమంతుడు. శర్వాష్ తల్లి, స్త్రీవి గగన ప్రయాణం మంచిది కాదు, తర్వాత ఆడవాళ్ళు ఇలా మగవాళ్ళని ముట్టుకోకూడదు అని చెప్పేవి, అది కూడా న్యాయమే. అన్ని సందేహం లేకుండా పతివ్రతలు ఉత్తమ స్త్రీలు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడావు. నీ భర్తకే కీర్తి వచ్చుగాక, ఆయన తీసుకొస్తాను. ఇక ఒక్క మాట, నేను రాముడి దగ్గర నుంచి రాగానే నీకు రామనామం ఉన్న ఉంగరం ఇచ్చా, ఇప్పుడు రాముడి దగ్గరికి వెడతా. సీతను చూశాను అంటాను. సీతను చూసావా, ఆనమాలు ఏమిటి అంటాడు. అప్పుడు మరి ఆనమాలు చూపించాలిగా, నువ్వు కూడా ఏదైనా వస్తువు ఇవ్వమన్నా అన్నట్ట. వస్తువు ఇవ్వమన్నా అంటే అప్పుడు ఆవిడ బాగా ఆలోచన చేసింది. ఏషచూడామణి దివ్యః, తన తల మీద పెట్టుకునే చూడామణి అని ఒక మణి తీసింది. పూర్వం దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రం చిరికారు. అలా క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఆ సముద్రంలోంచి ఒక అద్భుతమైన మణి పుట్టిందట. ఇయం మణిహి అయం మణిహి జలసంభవగా, ఈ మణి ఆనాడు ఆ పాలసముద్రంలోంచి నీటిలోంచి పుట్టింది. ఈ మణిని సూర్య భగవానుడు తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు చాలా కాలం. సూర్యుడికి సన్యాదేవి వల్ల వైవస్వతుడు అని పేరు తెలిగిన ఒక ఆయన పుట్టాడు. ఆయనే మను అయ్యాడు. ఇప్పుడు కూడా మీరు సంకల్పంలో వైవస్వత మన్వంతరే అని ఆయన పేరే తలుచుకుంటున్నాం మనం. ఆ వైవస్వత మనువుకి సూర్యుడు ఇచ్చాడు ఈ మణిని. ఆ వైవస్వత మనువు తన భార్యకి ఇచ్చాడు. ఆ భార్యామణి శిరస్సు మీద పెట్టుకుంది. ఆ వైవస్వత మనువు యొక్క వంశమే సూర్య వంశం అంటే వరసగా వాళ్ళంతా ఆ వైవస్వత మనువు వంశంలో పుట్టిన వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చిన పెద్ద కోడలికి ఈ మణిని ఇస్తారు. ఆ మణిని ఆ కోడలు శిరస్సును ధరిస్తుంది. ఆ వంశంలోనే పుట్టిన రామచంద్రుడు ఇప్పుడు ఇంటికి పెద్దవాడు గనక దశరథ మహారాజు ఈ మణి ఇచ్చాడు. ఈ మణిని రాముడు నాకిచ్చాడు, పెళ్లిలో నేను అలంకరించుకున్నా. ఇది సౌభాగ్య చిహ్నం. భర్త బతికున్నంత కాలం ఈ మణి తీయకూడదు, కానీ నా భర్తకి నమ్మకం కలగడం కోసం ఇంతటి గొప్ప చిహ్నం తీయకూడని చిహ్నం తీసి నీ చేతిలో పెడుతున్నాను. ఇది నీవు రాముడికి చూపిస్తే ఖచ్చితంగా నమ్ముతాడు, తీసుకో అని చూడామణి ఇచ్చిందట. ఏష చూడామణి దివ్యః అని చేతిలో పెట్టింది. ఆనందపడి హనుమంతుడు కళ్ళ కత్తుకున్నాడు. మళ్ళీ భక్తిగా దాన్ని చక్కగా నడుము చుట్టూ ఉన్నటువంటి వస్త్రంలో భద్రపరిచాడు. మణి ఇచ్చావు బాగానే ఉందమ్మా, ఇంకేదైనా మీ ఇద్దరికే తెలిసిన రహస్యం, ఇంకోటికి తెలియదు చెప్పు. ఒక్కోసారి సీతం చంపేసి కూడా తీసుకురావచ్చు మణి. రావణాసుడు సీతం చంపేస్తే ఆ మణి ఎక్కడో పడిపోయిందేమో, ఆ మణి నువ్వు తెచ్చావేమో అని రాముడు అనుమానించచ్చు. మీ ఇద్దరికీ ఉండే రహస్య సంభాషణ ఏదైనా చెప్పావనుకో, సీక్రెట్స్, భార్యాభర్తలతో మాట్లాడుకుంటారు ఏ పార్కులోనో కూర్చున్నప్పుడు, అది ఎవరికి చెప్పరు, చెప్పుకునే ఉండదు వాళ్ళ కర్మది. కొంతమంది అన్ని చెప్పుకుంటారు, కానీ అలా మీ ఇద్దరు చెప్పుకోరు అనుకుంటున్నాను. అలా మీ ఇద్దరికీ మాత్రమే తెలిసిన రహస్య సంభాషణ ఏదైనా ఉంటే ఆ సంఘటన చెప్పు, అది రాముడికి ఆనవాలుగా చెబుతాను. ఎంత జాగ్రత్త తీసుకున్నాడు ఆ తెలివైన వాడు ఆ బుద్ధిమంతుడు. అప్పుడు ఆవిడ చెప్పిందట, మేమిద్దరం అరణ్యానికి బయలుదేరినప్పుడు చిత్రకూటము అని ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాం. ఆ చిత్రకూట పర్వతం మీద ఎక్కువ కాలం గడిపాము. అది అద్భుతమైన పర్వతం, విచిత్రమైన శిఖరములతో వనదృశ్యములతో కూడినది గనక దానికి చిత్రకూటము అని పేరు వచ్చింది. దాని చుట్టూ గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ ఉంది కదా, ప్రయాగ్ అంటాం.
ఆ ప్రయాగ త్రివేణి సంగమం దగ్గర నుంచి కరెక్ట్ గా 88 కిలోమీటర్ల దూరంలో ఉంది. నైమిషారణ్య, ఈ చిత్రకూటం, అయోధ్య, కాశీ ఇటువంటి దివ్యక్షేత్రాలన్నీ యూపీలోనే ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అక్కడ కొంతకాలం ఆ మధ్యన బందికోట్లు కూడా రాజ్యం అయ్యారు. ఇప్పుడిప్పుడే ఆ బందికోట్లు పెడ కొంత పోయింది. అయినా కూడా రాత్రి కూడా చీకట్లో ఒంటరిగా రాకూడదు. అద్భుత స్థలం అది. ఆ కొండ మీద రాముడు, లక్ష్మణుడు, సీత దాదాపు 10 సంవత్సరాలు గడిపారు. ఆ ప్రదేశంలో ఈ నెల 30వ తారీఖు నాడు వెళ్ళి మేము రామాయణం సప్తాహంగా చేస్తున్నాం. అందులో మాతో పాటుగా పారాయణలో పాలుగొడానికి తణుకు నుంచి శర్మ గారు, వర్తివారు వీళ్ళంతా కూడా వస్తున్నారు. అక్కడ ఆ 7 రోజుల పాటు కలశ స్థాపన చేసి ఆ కొండ మీద అద్భుతమైన వనాలు చాలా బాగుంటుంది. అక్కడ రోజు గంగాస్నానం, కలశ స్థాపన, అక్కడ యథాప్రకారంగా రోజు ఎంత చదవాలి, అక్కడ రామాయణం చదవడం, పొద్దుట 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ఉపన్యాసం. ఇక్కడ కేవలం రోజు 2 గంటలే, అక్కడలా కాదు. ఉదయం 9 to 12:30 ఇంచుమించుగా, మళ్ళీ మధ్యాహ్నం 3 to 6 పూట్ల ప్రవచనాలు. నాతో పాటు మీ సుశర్మ గారు కూడా అక్కడ ప్రవచనం చేస్తారు. ఇదివరకు మాతో పాటు చాలాసార్లు ఆయన భాగవత సప్తానికి వాటికి వచ్చారన్నమాట. అక్కడ వెయ్యాక ఆఖరణ అవమృత స్నానము అని చెయ్యాలి. సప్తాహం అయ్యాక పారాయణ కూడా ఉంటుంది కనుక గంగలో చేసి అక్కడ నుంచి కాశీ వెళ్ళి కాశీలో కూడా అభిషేకాలు చేసుకుని మళ్ళీ 12 అక్కడ వెళ్ళి 14 ఇక్కడికి వస్తాం. అది రోజు ఆయన అనౌన్స్ చేసేది. ఆ చిత్రకూట పర్వతంలో జరిగే రామాయణ సప్తాహంలో స్వయంగా రాలేని వాళ్ళు ఎవరు రాదనిస్తే ఒకళ్ళిద్దరు ఇంకా అవకాశం ఉంది. అలా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గోత్రం, పేరు ఆ గొత్తి వారికి ఇచ్చేస్తే ఆయనకి అనౌన్స్ చేసినటువంటి ఆ అమౌంట్ కూడా వారి గోత్రనామాలతో అక్కడ అర్చన జరుగుతుంది. ఆ కథ ఇప్పుడు సీత చెబుతోంది. అక్కడ జరిగింది కథ. అక్కడ ఉండగానే ఇంకో గొప్ప విషయం, అసలు చిత్రకూట పర్వతంలో ఉండగానే భరతుడు వచ్చాడు అక్కడికి. వచ్చి రాముడి వెనక్కి వచ్చేయమన్నాడు. మా అమ్మ తెలియలేదు అడిగిందయ్యా, రాజ్యం ఇచ్చేసి నువ్వు వచ్చావు, అడవిలో ఉంటుందో, నేను తట్టుకోలేను, నీ రాజ్యం నీదే, ఏనుగులు పోయవలసిన బరువుని పీనుగులు పోయగలవా? ఇంకో మాట అన్నాడు ఆయన, బలమైన ఎద్దులు పోయవలసిన బండిని లేకదోడలు పోయగలవా? హంసలు పోయవలసిన విమానాన్ని కాపులు పోయగలవా? అలాగే నీవు పరిపాలించవలసిన రాజ్యాన్ని నేను పరిపాలించగలనా అని ఎంత వినయంగా అన్నాడో భరతుడు. అలా ఉండాలి ఆదర్శం అంటే. అప్పుడు భరతుడు, నీకు కుదరదు, నాన్నగారికి మాట ఇచ్చాను, బతికొండగా ఇచ్చిన మాట తప్పకూడదు, 14 ఏళ్ళు అయ్యాక నువ్వు చెప్పినట్టు వెనక్కి వస్తాను కావాలంటే అన్నాడు. అయితే ఈలోపు నేను పరిపాలన చెయ్యను, నీ చెప్పులు ఇయ్యాలకు అన్నాడు. ఒక ఆయన అడిగాడండి, ఆహా, కైకేయమో రాముడి రాజ్యం లాక్కుంది, భరతుడు కాళ్ళకుండా చెప్పులు కూడా పట్టుకుపోయాడు అని, అడవిలో చెప్పులు కూడా లేకుండా చేశాడని. అలాగే ఎత్తుకుపోలేదని పాపం కొత్త చెప్పులు తొడిగే పాత చెప్పులు పట్టుకెళ్ళాడు సింహాసనం మీద పెట్టడానికి. భరతుడి మీద అభాండం వేయకూడదు తొందరపడి మనం. ఆ చెప్పులు పట్టుకొచ్చి వాళ్ళ అమ్మని చెప్పెట్టు కొట్టినట్టుగా సమాధానం చెప్పి ఇవి పట్టుకొచ్చి రాముడి సింహాసనం మీద పెట్టి, రామా, ఈరోజు ఇంత కప్పం వచ్చింది, ఇంత పన్ను వసూలైంది, ఇంత ఖర్చు పెట్టా, ఇది నీ పేరు బ్యాంకులో వేస్తాను అని ఖజానాలో వేసాక. ఇంతకంటే వాళ్ళ అమ్మకి వేరే సమాధానం చెప్పాలా? అలా రాముడు భరతుడికి పాదుకలిచ్చిన స్థలం చిత్రకూట పర్వతమే. ఇంకా మహామహిమ చెప్పమంటారా మీకు? సింహాసన త్వాత్రిమిసి కానీ 32 సాలభంజికలు విక్రమార్కుడి సింహాసనానికి ఉండేవి. ఆ సాలభంజికలు బొమ్మలు ప్రతిదినము భోజుడికి కథలు చెప్పేవి. కొరవి గోపరాజు అని 17వ శతాబ్దంలో ఆయన సింహాసన త్వాత్రిమిసికి రాశాడు. సంస్కృతంలో విక్రమార్కుడు, భోజుడు మొదలైన వాళ్ళు రాసిన కథలన్నీ అనువాదంగా అందులో రాస్తాడు. చిత్రకూట పర్వతం ఎంత గొప్పదో, విక్రమార్కుడు చిత్రకూట పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ దారిలో కనిపిస్తుందట లంకేష్. ఈ పురాణాల్లో రాయడం కాదు, స్వయంగా అనుభూతిది. అక్కడ రాత్రిపూట 7 దాటాక కొంచెం ఆ చెరువు దగ్గరకు వస్తే ఎవళ్ళో తిరిగి స్నానం చేసి పాటలు పడుతున్నట్టు వస్తుంది మనకి జగదేవుడి కథలాగా. అక్కడ రాత్రిపూట దేవతా స్త్రీలు ఆ చెరువుల్లో దిగి హాయిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జలాలు చల్లుకుని హాయిగా స్నానం చేస్తారు. అందుకే పంకేజాకర సంకులాంతరములను ప్రవ్యక్త దివ్యాంగనా సంకేతంబులు, దివ్య స్త్రీల సంకేత స్థలాలు ఉన్నాయి అక్కడ. అంత అద్భుతమైనది. అక్కడ తుమ్మెదలు చంకారం చేస్తూ ఉంటే మన్మధుడి యొక్క ధనుష్టంకారంలో ఉంటుంది. అటువంటి శైలస్థలం, దివ్యస్థలం, దాని మహిమను ఇంతని చెప్పలేము అనమాట. అందుకే ఏరి కూడా అక్కడ సప్తాహం చేయడానికి పెడుతున్నాము. ఎప్పుడో ఒకప్పుడు డాక్టర్ గారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఒక్క యాత్రకి. బయట వాళ్ళు అక్కడ మనమే ఆర్గనైజ్ చేసుకుని చక్కగా ఒక 1 వారం రోజులు అక్కడ గడిపొద్దాం. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి ఆ ప్రదేశం చూసొస్తే కనీసం 7 రోజులు కాబట్టి 5 రోజులు ఆ మాత్రం ఆట విడుపుగా చేస్తే దానివల్ల వచ్చే ఆ మహిమే, ఆ శక్తివే. అవి కళ్ళార చూస్తేనే తెలుస్తుంది. ఎంత చెప్పినా ఇక్కడ డబ్బా కొడుతున్నట్టే ఉంది. అంటే మీలాంటి జ్ఞానులు కాదు బయట వాళ్ళకి, సహజంగా మీలాంటి వాళ్ళు నవ్వుతారు చూస్తారు. కళ్ళారా చూస్తే మాత్రం ఆ స్థలాలు వదిలిపెట్టి రాలేం. అందులో నాగోటి వాడు అక్కడ ప్రవచనం చేస్తుంటే ఆ వింటూ ఉంటే ప్రపంచాన్ని మరిచి వేరే లోకంలో విహరిస్తాం. అక్కడ ఇంకా వేరే ఉండదు కనుక సెల్ ఫోన్లు ఉండవు, హెల్ ఫోన్లు ఉండవు, అక్కడ ఏ గందరగోళాలు ఉండవు. 9 ఇంటికి పోయి కోడిగుడ్డుతో ఫోన్ చేయాలని కోరిక ఉండదు కనుక హాయిగా ఉంటుంది ఆ ప్రదేశంలో. సాత్వికంగా తింటూ స్నానం చేస్తూ అదిగో అక్కడికి సంబంధించిన కథని సీత ఏమని చెప్పింది అంటే, ఆ చిత్రకూట పర్వతంలో ఉండగా ఒకనాడు ఈవిడికి బొట్టు చిరిగిపోయిందిట చెమటకి. అక్కడ మనస్శిల అని ఒక రాయి ఉంది. ఆ రాయి అరగదీసి మనస్శిలాయాస్తిలక, ఆ రాయి అరగదీసి దాంతో రాముడు ఇలా బొట్టు ఎట్టాడు. చేతులు బొట్టు తిరిగిపోతాయి, చెమట పెట్టినప్పుడు బొట్టు పోతాయిగా. స్టిక్కర్లు పెట్టుకోవడం తెలియదు పాపం వెరిది. అందుకని మామూలు తిలకం పెట్టుకుంది, ఆ తిలకం కాస్త కరిగిపోయింది. కరిగిపోగానే రాముడు బాగా రాయి అరగదీసి బొట్టెట్టాడు పాపం. తదనంతరం వెంటనే ఇంకోటి జరిగింది. లక్ష్మణుడు ఎక్కడికో దూరంగా వెళ్ళి పళ్ళు తీసుకొద్దామని వెళ్ళాడు. ఆయన రెండు కళ్ళు జాగ్రత్తగా వీళ్ళనే పరిశీలిస్తూ ఉంటాయి. వీళ్ళకి పళ్ళు తేవటం అవి ఆయన పని అన్నమాట. ఈలోపు సీతారాములు అక్కడ ఒక బయట ఆరు బయట పర్ణశాల దగ్గర ఆ చిత్రకోట పర్వతం దగ్గర కూర్చున్నారట. రాముడికి అలసట వచ్చింది. సీత అలిసిపోయాను పడుకుంటాను అంటే లోపలికి వెళ్ళి తలగడ తేలేనండి, నా తొడ మీద తల పెట్టి పడుకోండి అంది. మంచి భార్యాభర్తల్లా పడుకుంటారు, రైలు ఎక్కితే కొంతమంది ఇంటి దగ్గర ఏమో కొట్టు చచ్చిపోతారు. రైళ్లు మాత్రం అందరూ చూస్తూ ఉండగా ఒళ్ళు తలకాయ పెట్టు పడుకోరు, ఇది పబ్లిక్ ఎందుకు చెప్పండి, దిగ్మాల ప్రదర్శన కాకపోతే నేను నిజంగా ఇంటికి వెళ్ళి చూడండి. రోజు పెసరట్టు అడిగితే వీపీ పెసరట్టు వేస్తున్నారు. అలాంటిది ఇక్కడ రైల్లో మాత్రం ఒళ్ళోనే పడుకుని 10 చూస్తూ ఉండగా గోక్కోడాలు పీక్కోడాలు రామచంద్ర చూడలేక ఈ బీచ్లకు వెళితే అది బీచ్ కదా అనమాట. అలాగే బీచ్లో కదా అయింది, కానీ అక్కడ ఎవరూ లేరు కనుక ఏకాంత స్థలం కనుక. ఇప్పుడు హనుమంతుడికి ఎందుకు చెబుతుంది ఆవిడ, రాముడికి ఏకాంత కథ చెబితేనే నమ్ముతాడు అందుకని చెబుతుంది, లేదా చెప్పదు ఆయనకి ఆ బ్రహ్మచారి. రాముడు అలిసిపోగానే నా కుడి తొడ మీద తల పెట్టుకోమన్నాను, పెట్టుకున్నాడు. పెట్టుకోగానే నిద్ర వచ్చేసింది. గుర్రు పెట్టకుండా నిద్రయ్యాడు రాముడు. అమ్మ రామచంద్ర ప్రభు కొంతమంది నా అదృష్టం ఏంటో గురుగళ్ళే తిరుగుతారు ఎక్కడికైనా ఈ మరుగండి బెట్టెక్కే ఉంటే చాలు పైరు పడుకుని గుర్రు 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 అని రైలించిన కంటే ఎక్కువ మాత్రం వాడిని నిద్రపోలేను నేను. అదృష్టవశాత్తు నాకు ఇంట్లో కాస్త ప్రశాంతంగా ఉంటుంది కనుక ఈ గురులు బాధ లేదు కనుక సుఖంగా నిద్రపోతున్నాం. కానీ ఎక్కడ బయటకు వచ్చిన గురులే. రాముడు కూడా హాయిగా గుర్రు పెట్టకుండా ఆరోగ్యవంతుడు నిద్రపోతున్నాడు. అది పగలు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక భయంకరమైన కాకి అమాంతంగా వచ్చి సీతాదేవి ఆ రాముడిని తొడ మీద పడుకోబెట్టినప్పుడు చిన్న పొరపాటు జరిగింది. ఈ కొంగు కూడా ఇలా జారిపోయింది. ఆ కొంగు మీద ఆయన తల పెట్టుకున్నాడు. కొంగు లాక్కుంటే ఏమవుతుంది, ఆయనకి మెరుపు వస్తుంది. అందుకని ఈ వస్త్రం జారింది. జారగానే ఆవిడ స్తనం బయటికి కనపడుతుంది గుడివేపు. ఈ కాకి వచ్చి ఆ స్తనాన్ని చూసి పండుకుని పొడి చేసింది. పాపం పొడవగానే బాధ కలిగి స్పృష్ణ తోలింది. తోలితే అది మళ్ళీ వచ్చింది, మళ్ళీ పొడిచింది, మళ్ళీ ఇవి తోలింది. సిగ్గుపడిపోతుంది. కొంగులు అప్పుకుందాం కప్పుకుందాం అంటే ఈయనేమో దాని మీద పడుకున్నాడు. ఆయనకు వెలుపు వస్తుంది. ఇలా 5-6 జరిగాక కాకి గుణపంలో ఉందా ముక్కు పెట్టి పొడి చేసేసరికి పాపం మాంసం కొంచెం పైకి వచ్చి రక్తం కారిపోయి ఆ రక్తం రాముడి ముఖం మీద వేడివేడిగా పడిందిట. టక్కన రాముడికి వెలుగు వచ్చింది. ఆ రక్తం చూశాడు. ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే సీతాదేవి యొక్క స్తనం పొడిచి అందులోంచి మాంసం కూడా బయటికి రావడం రక్తం కారడం చూశాడు. భగ భగ భగలాడిపోయాడు. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసునండి, ఇది కవిత్వం అంటే క్రీడతి సరోషేణ పంచవత్రేణ భోగిన అన్నట్ట. సీత ఆయనకేమల్ల, ఎవడే 5 తలలు కలిగిన పాములతో ఆడుకుంటున్న దుర్మార్గుడు అన్నాడు. క్రీడతి సరోషేణ పంచవత్రేణ భోగిన, పంచవత్రేణ 5 తలలు కలిగిన భోగిన పాముతో కహ ఎవడు సరోషేణ క్రీడతి, రోషముతూ ఉన్న పాముతో ఎవడు ఆడుకుంటున్నాడు. పాముగా 5 తలలున్నాయి, ఆ పాము కోపంతో ఉంది, బుసలు పడుతోంది. అలాంటి పాము తోక ఎవడన్నా తొక్కుతాడా? ఆ తోక తొక్కడంతో సమానం నాకు కోపం తెప్పించడం అంటే. అంటే సీతని ఎవరైనా గాయపరిస్తే రాముడు పంచప్రాణాలు బయటికి వెదజల్లుతాడు. పంచప్రాణాలు లోపల ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములను ఉంటాయి. ఇవి వ్యాహృతులు. ఈ 5 ఒకేసారి విడిచిపెడితే అని పెద్ద గాలి విడిచిపెడతాడు అనమాట. బుస కొట్టినట్టు ఉంటుంది అనమాట. అంత పాపం వస్తుందని చెప్పడం, నా పంచప్రాణాలు నీ మీద పెట్టుకున్నా, వాటికి బాధ కలిగించడం అంటే
ఐదు తలలు కలిగిన పాముతో చెరలాడటమే. ఎవడు నీ స్థలం పొడిచినది అని అటు ఇటు చూచాడు రాముడు. చూడగానే ఎర్రబడిన ముక్కుతో ఎదురుగుండా చెట్టు మీద కూర్చుని ఉన్న కాకి కనపడింది. భగభగలాడిపోయాడు రాముడు. వెంటనే పక్కకు చూశాడు. అక్కడ ఒక దర్భ ఉన్నది. గడ్డిలో ఒక రకం దర్భంటే ఆ దర్భ తీశాడు. వెంటనే బ్రహ్మాస్త్రేణ ప్రయోజయత్తు బ్రహ్మాస్త్ర మంత్రం చదివి విడిచిపెట్టేశాడు. అక్కడ బాణం లేదు వేయడానికి. బాణం లేకపోయినా మంత్రం చదివి విడిచిపెడితే పుల్ల కూడా బ్రహ్మాస్త్రం అయిపోతుంది. అది రాముడి శక్తి. వెంటనే ఆ పుల్ల భగభగలాడిపోతూ అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ మహాబ్రహ్మాస్త్రంగా మారిపోయి ఈ కాకి వెంట పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలి. ఏమండి, అదేదో పెద్ద కాకి వచ్చి పొడిచిందనుకోండి, కాకి ఏం తెలుసు, కాకి మీద బ్రహ్మాస్త్రం వెయ్యాలా అని. కానీ అక్కడ ఒక నియమం ఉన్నది. కాకులు బతికున్న జంతువుని పీక్కు తినేవి కాదు. పూర్వకాలం ఇప్పుడు కలియుగంలో అలా పీక్కు తింటే కానీ మర్రిపళ్ళు చచ్చిన శవాలే పీక్కు తినాలి. బతికున్న వాటి జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మదేవుడు అలా నియమించేట్టు వాటిని. బ్రతికున్న వాటిని పీక్కు తినడానికి వచ్చే కాకిని బాణం పెట్టి కొట్టి చంపాలి అని రాజులకు నియమం అది. అందువల్ల ఈయన కోపం వచ్చింది. అదే ఏ శవాల్లో పీక్కు తింటే ఆయన కోపం రాదు. అందుకని కోపగించి ఇప్పుడు బ్రహ్మాస్త్రం వేశాడు. అసలు శాస్త్రం కాకి మీద బ్రహ్మాస్త్రం. మన నోట్లో పడి కాకి పోయి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అయ్యింది. నిజానికి అది పిచ్చుకు కాదు, కాకి. అందుకే పురాణాలు బాగా చదవాలి, వినాలి. అయినా ఇప్పుడు ఇక కాదు, మనం దాన్ని చెప్పినా ఎవడో ఒప్పుకోడు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటారు తప్ప కాకి మీద బ్రహ్మాస్త్రం అనే మాట ఏ రాదు. ఆ విధంగా కాకి మీద బ్రహ్మాస్త్రం వెయ్యగానే ఆ కాకి మామూలుగా సహ ఇంద్రపుత్ర జయంత, వాడు ఇంద్రుడి కొడుకు జయంతుడు, వాడు ఒకప్పుడు ఏదో వికిరివేషం వేస్తే దూర్వాస మహర్షి శాపం పెట్టేట కాకైపో అని. అప్పట్లో ఋషులకు కోపకొచ్చి చెప్పిస్తే అలా అయిపోయేవారు. ఇప్పుడు అందుకే మనుషులకు ఆ శక్తి లేదు. లేకపోతే కాఫీ లేట్గా తెచ్చింది అనుకో, కాఫీ లేట్గా తెచ్చావా, కుక్క అయిపోతే కుక్క అయిపోరు, రేపటి నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఒకరు తగ్గిపోతారు మళ్ళీ. అందుకనే భగవంతుడు శాపం పెట్టే శక్తి తగ్గించేశాడనమాట. ఆ రోజుల్లో కోపం వస్తే ఋషులు కాక అయిపో అంటే కాకి, కుక్క అయిపో అంటే కుక్క, నక్క అంటే నక్క అయిపోయేవారు. ఆ రకంగా కాకి అయిపోయిన వాడు ఇప్పుడు ఈ సీతను పొడవగానే బ్రహ్మాస్త్రం వెంటబడగానే వాడు కావు కావు అన్నాడు. అప్పటి నుంచి కాకులకి కావు 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 అంటే కాపాడు అని. కావుము కావుము అండల్లో మనం అదనమాట. అలా వాడు కావు కావు అని నడుచుకుంటూ ముందు ఇంద్రలోకం దగ్గరికి వెళ్ళి, డాడీ ఈ బాడీని చంపడానికి నరకాతల కేడీలో పడింది ఆ బ్రహ్మాస్త్రం, రక్షించు అన్నట్ట. నా వల్ల కాదురా, అది రామబాణం రా నాయనా, నేను రక్షించలేనన్నాడు. ఇంద్రుడు చేతులు ఎత్తాడు. అక్కడ నుంచి వీడు స్వర్గలోకం నుంచి పైకి వెళ్ళాడు. వరసగా సమస్త లోకాలు తిరిగేశాడు. భూలోక, భూపర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, ఆతల, వెతల, సుతల, తలాతల, రసాతల, పాతాళాది లోకాలన్నీ తిరిగి తిరిగి ఆఖరికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాట. బ్రహ్మదేవుడు అన్నాడు, ఒరే ఇది బ్రహ్మాస్త్రమే అయినా నేను దీనికి అధిష్టాన దేవతనైనా, అస్త్రం వేసింది రాముడు, నువ్వు మళ్ళీ ఆయన కాళ్ళ మీదే పడు. రాముడు కన్నెర్ర చేస్తే యముడు కూడా ఏం చేయలేడు, నేనేమీ చేయలేను. ఎవడు బాణం వేశాడో వాడి దగ్గరకే త్రాణము రక్షించమంటూ పో అనగానే మళ్ళీ ఏడుస్తూ చివరికి రాముడి కాళ్ళ మీద పడి రామ రక్షించు అన్నట్ట. రాముడు జారిపడ్డాడు. ఒరే ఈ పని ముందే చేస్తే ఇంత శ్రమ ఉండేది కాదు కదా, కానీ ఒక మాట, నా రామబాణం అమోఘం అంటే వ్యర్థం కాదు. ఎవడ మీద వేస్తే వాడిని చంపాలి. ఇప్పుడు నీవు చంపవద్దు రక్షించవని కాళ్ళ మీద పడ్డావు. కాళ్ళ మీద పడ్డవాడిని మేము చంపకూడదు అని చేత నువ్వు ఏం చేస్తావంటే నీ శరీరంలో ఏదో ఒక అవయవం చెయ్యి. రామబాణం చంపడానికి వీల్లేని వాళ్ళని, రక్షించమన్న వాళ్ళని రక్షించి అవయవం తీసేస్తుంది. ఎక్కువ పాపం చేస్తే నువ్వు మహాపాపివి గనక బతికున్న స్త్రీని పొడిచావు గనక నీ శరీరంలో ఏదో ఒక్క అవయవం వదిలి దాన్ని చంపి ఆ అవయవం తీసి బ్రహ్మాస్త్రం మాయమైపోతుంది. అప్పుడు వాడు హినస్తు దక్షిణాక్షిచ్చ తీసేసుకో కుడి కన్ను అన్నట్టు. కుడి కన్ను తీసుకోమనగానే ఆ బాణం లోపలికి వెళ్ళిపోయి ఆ కన్ను లాగేసి తోడేసి మాయమైపోయింది. అప్పుడు ఆ కాకి పీనంగా ఒక కన్ను పోయింది రామ అని ఏడిస్తే రాముడు జారిపడి, పోన్లేరా ఒక కన్ను తీసేస్తే తీసేశాను కానీ నీకు వరం ఇస్తున్నాను, ఇంకో రకంగా మార్పు చేస్తున్నాను అన్నాడు. పరాశర సంహితలో చెప్తారు ఇది, సుందరకాండలో లేదు కానీ. అబ్బాయి మీ జాతి జాతి అంతటికీ ఇక మీద ఒక కన్ను పోతుంది నీ వల్ల, కానీ ఇటు చూస్తే ఈ కన్నే, ఇటు చూస్తే ఈ కన్నే కనపడేలా వరం ఇస్తున్నాను. కుడి కన్ను తీసేశాను కానీ కుడి కన్ను కనపడకపోతే ఎప్పుడు ఎడం వైపు చూడటం కష్టం కదా, వెనక్కి తిప్పడం కష్టం కదా. అందుకని ఇటువైపు కుడివైపు చూసేవనుకో ఈ ఎడమ కన్నులో ఉండే చూసే శక్తి కుడి కన్నుకు వస్తుంది. అప్పుడు ఈ కన్ను కనపడదు ఎడమ. ఎడమ వైపు చూసినప్పుడు ఆ కన్నే కనపడుతుంది, కుడి కన్ను కనపడదు. అలా ఎప్పుడు ఎటువైపు చూస్తే ఆ ఒక్క కన్నే కనపడేలా వరమిస్తున్నాను, ఆ రకంగా నీకు కొంత సుఖం ఉంటుంది పో అన్నట్ట. అప్పుడు ఆ కాకి బతుకు జీవుడు అని ఎడిపోయింది. అందుకే కాకులు చూసారు ఎప్పుడు ఇలా చూస్తాయి అంతే, వాటికి ఆవైతే కనపడుతుంది రెండో వైపు కనపడదు. అప్పుడు ఈ కథ అంతా చెప్పి సీతాదేవి మకృతే కాకమాత్రంతు బ్రహ్మాస్త్రం సముదీరితం, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి ఈ కథ అంతా చెప్పి నేను రాముడితో ఇలా అన్నాను అని చెప్పు. యామరి మకృతే కాకమాత్రంతు బ్రహ్మాస్త్రం సముదీరితం, నా కోసం కాకి మీద పలికి వారిన పెంట తినే ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రామా, ఇవాళ ఇన్నాళ్ళు నన్ను లంకలో పెట్టి నానా రకాలుగా మాటలతో హింసిస్తున్న ఈ రావణుణ్ణి ఎందుకు ఉపేక్షించావు అని నీ భార్య అడిగిందని చెప్పు. రాముడికి పౌరుషం ఉంటే ఏం చేస్తాడో చూద్దాం. ఇంకెంతకంటే రెచ్చగొట్టడం ఉంటుంది, భర్తను రెచ్చగొట్టడం కూడా తెలియాలి అప్పుడప్పుడు. ఇలా చెప్పవనగానే తల్లి నువ్వు చెప్పిన కథంతా రాముడికి చెబుతాను, మళ్ళీ నువ్వు రాముణ్ణి పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావు, నిజంగానే నీకోసం కాకి మీద కూడా బ్రహ్మాస్త్రం వేసిన ఆయన రావణాసురుడు ఎందుకు ఏం చేయకుండా ఉన్నాడంటే అసలు తెలియదు కదా వాడు ఎక్కడున్నాడు, వాడే తీసుకొచ్చినట్టు ఇప్పుడు కదా నేను కళ్ళారా చూశాం, నీకు ఇక్కడ ఉన్నట్టు నీ కష్టాలు నేను రాముడికి పోసగొచ్చినట్టు చెబుతా, ఆ తర్వాత ఈ రాక్షసుని ఏం చేస్తాడో చూసుకో. అవతల ఎంతమంది ఉన్నారనుకుంటున్నావు నీకోసం, నఖదంష్టాయుధాన్ వీరాన్ వానరాన్ బలగర్విత అని అన్నాడు. బలంతో అహంకరించిన మంచి గర్వం కలిగిన గోళ్ళు కోరలు ఆయుధములుగా మాత్రం కలిగిన వానరుల్ని ఎంతో మందిని చూస్తావు తొందరలో చెప్పాడు. మా వానరులకి కత్తులు అక్కర్లా, గదలక్కర్లా, కర్రలక్కర్లా కొట్టడానికి, మా వాళ్ళకి గోళ్ళే ఆయుధం, గోడతో చీల్చేస్తారు, వెల్లుని పైన చీలినట్టుగా వీడు తలకాయలు పీకేస్తారు, వాళ్ళు కోరలతో కొరికేస్తారు. అలాంటి గోళ్ళు కోరలు ఆయుధములుగా కలిగిన వేల లక్షల సంఖ్యలో ఉన్న వానర వీరులు సముద్రం అవల ఉన్నారు సుగ్రీవుడి దగ్గర. నేను వాళ్ళని తీసుకొస్తాను చూసుకో, వీళ్ళ సంగతి ఏం చేస్తానో చూసుకో అని నచ్చ చెప్పాడు. ఇంకా మరి వెళ్ళి రానా అనగానే ఆవిడ బెంగొచ్చి, ఎంతవరకు నిన్ను చూసి ధైర్యంతో బతికా, నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉంటే బాగుండును అనిపిస్తోంది, కానీ నువ్వు ఉంటే రాముడు ఇక్కడికి రావడం కుదరదు, వెళ్ళక తప్పదు, నువ్వున్న ఈ కాసేపు అమృతంలాగా ఉన్నది నా జీవితం నాయన, సరే వెళ్ళిరా. ఇక్కడ అన్నదండి ఆవిడ ఒక శ్లోకం, ఈ శ్లోకం నిత్యం చదివితే అది మహామంత్రంలా పనిచేస్తుంది, కష్టాలు రాకుండా చేస్తుంది. వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవేత్. ఈ పని అంటే రాముడి ఇక్కడికి తీసుకొచ్చి రావణ సంహారం చేయించవలసిన పని నీవే చెయ్యాలి, దీనికి నువ్వే దిక్కు హనుమ, నీ మీద పెట్టాను కార్యభారం, ఏం చేస్తావో నీ ప్రయత్నం అంతా చెయ్యి. దుఃఖ క్షయకరో భవేత్, నా దుఃఖమును క్షయం చేసేవాడి అవ్వాలి, నా దుఃఖం తొలగించాలి. అలా చెబుతున్నప్పుడు హనుమంతుడి కళ్ళు ఎరిపెట్టేయట. ఇక్కడుంది ఒక తమాట, తులసీదాసు రామచరిత మనసు రాశాడు. ఆ తులసీదాసు రామచరిత మానసు రాస్తున్నప్పుడు సీతాదేవి అశోక వృక్షం దగ్గర కూర్చుంది, అక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉంది, ఆ చెరువులో తెల్లని తామర పువ్వులు తెల్లని కలువు పువ్వులు ఉన్నాయి అని రాశాడు. సరిగ్గా ఇది రాసిన వెంటనే రాత్రి హనుమంతుడు కల్లోకి వచ్చాడు. ఏం తులసి నీకేమన్నా పైచ వచ్చిందా, తులసి రసం నోట్లో పోసుకోవట్లేదా అని అడిగాడు. అదేమిటి స్వామి, భక్తితో కావ్యం రాస్తుంటే ఇలా తిడుతున్నావు అంటే మరి ఏమిటి, నేను సీతను చూడటానికి లంకానగరానికి స్వయంగా వెళ్ళా, ప్రత్యక్షం నాది, నేను లంకానగరంలో చెరువులు ఎర్ర తామర పువ్వులు ఎర్ర కలువు పువ్వులు చూశాను, నువ్వేమో తెల్ల తామర పువ్వులు తెల్ల కలువు పువ్వులు అంటున్నావు, మారుస్తావా డెప్ మీద పడుతున్నా అన్నట్ట. తడిపోయాడు, నువ్వు డెప్ మీద పడితే డెప్ ఉంటుంది కదా, కప్ప అయిపోదా ఓరినాయన. కానీ మరి రాముడు రాయిస్తున్నాడు కదా, ఇది నీకు తెలుసు, రాముడు తప్పు రాయిస్తాడు అన్నట్ట. రాముడు ఎవడు రాయించడానికి, నేను చూశాను కళ్ళారా, మా అమ్మ సీతాదేవి దగ్గర ఎదురుకుండా ఉన్న చెరువు చూశాను, మా రాముడు అలా రాయించడు, నువ్వు మార్చు అన్నట్ట. బాబు మరిద్దరికీ మధ్యలో రాముణ్ణి ప్రత్యక్షంగా పిలుద్దాం, సీతని పిలుద్దాం అని సీతారాములు ఇద్దరిని బాబోయ్ వచ్చి రక్ష రక్షించండి కాపాడండి, లేకపోతే ఆయన గద పెట్టి నెత్తి మీద కొడతాడు, కొబ్బరికాయ పగిలిపోతాడు, తలకాయ పగిలిపోతున్నా. సీతారాములు వచ్చారు, రామచంద్ర ప్రభు ఈయన మార్చమంటున్నాడు, నువ్వే రాయించావు ఈ రామాయణం మొత్తం, సీతామాత కూడా ఇక్కడే ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఏమమ్మా సీతా తల్లి జగన్మాత,
లంకా నగరంలో నువ్వు చెరువు మధ్యలో చూసిన తామర పువ్వులు కరువు పువ్వులు తెల్లగా ఉన్నాయా ఎర్రగా ఉన్నాయా? ఎర్రగా ఉన్నాయని చెప్పమ్మో అంటాడు హనుమంతుడు పక్కన నుంచి సాక్ష్యం అన్నట్ట. తెల్లగా ఉన్నాయని చెప్పమని ఈయన అన్నాడు. సీతాదేవి మీ ఇద్దరు నిజమే చెప్పారు నాయన అంటే బలే సాక్ష్యం చెప్పావునే తల్లి, వ్యాపారస్తుడి సాక్ష్యంలో ఉంది ఇది. అద్దె పెప్పే రెండు ఎలా ఉంటాయి, ఎర్రగా ఉండడం తెల్లగా ఉండడం ఏమిటంటే అసలు రహస్యం అప్పుడు చెప్పినాడు. అక్కడ ఉన్న చెరువులో తెల్ల తామరలు తెల్ల కలువ పువ్వులే ఉన్నాయి, కానీ నన్ను రాక్షస స్త్రీలు నానా రకాలుగా బాధన పెట్టారు. ఆ బాధను చూడగానే హనుమా నీ కళ్ళు కోపంతో ఎరుపిక్కే నీకు ఆవేశం వచ్చింది. భయంకరమైన ఎరుపిక్కిన నీ కళ్ళకి ఆ తెల్లని వస్తువులు కూడా ఎర్రగా కనబడ్డాయి. అసలు రహస్యం ఇది అంది చెప్పలే. అంటే ఎందుకు చెప్తున్నానంటే సీత కష్టం చూసి హనుమంతుడికి ఎంత కోపం వచ్చింది, ఎంత కోపం రాకపోతే కళ్ళెరుపెక్కితే తెల్లని పువ్వులు ఎర్రగా కనబడతాయి, వాట్ల ఎర్రకళ్ళద్దాలు పెట్టుకున్నట్టుగా. దాన్ని బట్టి సిన్సియర్గా హనుమంతుడు సీతాదేవి కష్టాన్ని తాను అనుభవించాడనమాట. ఇంత అద్భుతమైన ఘట్టం అంటే తులసీదాసు అనుభవించి రాశాడు ఆ కాదు, అందుకే అంత గొప్పది. ఇప్పుడు నేను చెబుతున్నా ఆయన ఎందుకు ఎంత గొప్పవాడు, తులసీదాసు రాముణ్ణి చూసింది కూడా చిత్రకూట పర్వతమే. తులసీదాసు ఒక పరమ భక్తుడు. మొదట్లో యమునా నదీ తీరంలో ఉండేవాడు ఆయన. యమునా నదీ తీరంలో మధురా నగరం ఉంది, ఆగ్రా దగ్గర అక్కడే ఒక పల్లెటూళ్ళలో ఉండేవాడు ఆయన. ఆయన చిన్నప్పుడే తల్లిని కోల్పోయేట తండ్రిని కోల్పోయేట చుట్టుపక్కల వాడంతా పెంచారు. బాగా చదువుకున్నాడు కానీ లోక జ్ఞానం పెద్దగా మొదట్లో లేదు. క్రమక్రమంగా నష్టజాత కూడా అందరూ అసహించుకున్నాక అనుకోకుండా ఈయనకి మంచి కంఠం వచ్చింది. ఈ కంఠానికి మెచ్చుకుని రాజాధిరాజులు కానుకలు ఇచ్చారు. ఈ కానుకలకి మెచ్చుకొని ఆ రోజుల్లో ఈయన పుట్టుకతో బ్రాహ్మణుడు. ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి యమునా నదీ తీరంలో ఉన్న ఒక కోటని పరిపాలించే ఒక రాజుగారు తన కుమార్తెని క్షత్రియకన్య అయినా సరే ఇచ్చి పెళ్లి చేశాడు. ఇతని భార్య పేరు రత్నావళి, పరమసుందరీమణి. ఆనాడు అటువంటి సౌందర్యత లేదు. ఈయన పరమ కాముకుడు అయిపోయాడు. ఆ రోజు నుంచి పొద్దున్నకి సాయంకాలం దాకా ఎదురు కూడా భార్యతోటే కూర్చునేవాడు. పొలం లేదు, పని లేదు, కవిత్వం లేదు, ఏమీ లేదు. ఆ అంటే పెళ్ళం, ఊ అంటే పెళ్ళం, కొంగుతాటి ఒకటంటే ఆయన. కొంతమంది అంటే ఇంట్లోంచి కదలు ఎప్పుడు చూసినా కొంగట్టుకుని వెళ్ళాలి. అదృష్టం పూర్వజన్మ సుకృతం. ఇక ఈ నిజం చెబుతున్నారు. ఇందులో అతిశయోక్తి లేకుండా తులసీదాస్ చరిత్రలో ఉంది ఇంత కథ కూడా. ఆయన భార్య కోసం భార్య పనిచేస్తే కందిపోతుందేమో అని పాపం విన్నాడు. పొద్దుగా తలవారుసామని లేచి పాలు కాచి ఆయన తాగి పెళ్ళడానికి వాడి ఫ్లాస్కోలో వేసి పెట్టేట. ఆవిడ ఏడింటికి ఎనిమిదింటికి నిక్కి లేచి లేచేది, స్నానం చేసేది. ఆవిడ లేచే సమయానికి ఈయన కూరగాయలు కోసేవట, వంట చేసేవట, పెట్ట పని ఈయనే చేసేవట, అన్ని పనులు చేసి భార్యావాడిని జాగ్రత్తగా చూసుకుంటాట. ఇలాంటి ఊడితే బాగుండి అనిపిస్తుంది. వాళ్ళ వాడు అన్ని ఉన్నటువంటి పుస్తకమో ఆయన. ఇలాంటి భర్తలు వస్తే మిగతా వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే మిగతా భార్యలు ఏమంటారు చూడండి, ఆ పక్కింటే చక్క వాళ్ళ ఆవిడకి పాచి పని చేసి పెడుతున్నాడు, కాఫీ కాచి పెడుతున్నాడు, వంట చేసి పెడుతున్నారు, మీరు ఉన్నారు కూడా అంటారు. అక్కడ వేల కాపురాలు కోల్తాయి. నిత్యం అలా చేసేవాడు ఉండడం మరీ అంత బాగుండదు. కానీ సరే, ఈయన మొత్తం మీద కొంగట్టు తిరుగుతున్నాడు. ఒక్కనాడు పుట్టింటికి పంపలేదట. ఏనాడు పుట్టింటికి పంపకపోతే పుట్టింటి వాళ్ళు వచ్చి ఏమయ్యా పెళ్ళయ్యాక దేనికి పంపవా ఇంటికి పంపవా అని అడిగితే మా ఆవిడ లేకనే ఉండలేనండి బాబాయ్, కావాలంటే మీరే వచ్చి చూసేయలేండి అని వాట. ఒకనాడు ఈయన ఏదో పని మీద అతి కష్టం మీద బయటకు వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళగానే ఇతని బావమరుడు వచ్చి న్యాయం ఉంటే నిన్ను తీసుకెళ్ళవడం, నేను తీసుకుపోతున్నాను రా అని పుట్టింటి తీసుకుపోయాట. మధురా నగరం దాటి అవతల యమునా నగర అవతల ఈయన పనులు చూసుకుని వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టింది. పక్కింటి ఆవిడ తాళం చేయించింది. మా ఆవిడ ఏదంటే మీ బావమరుడు వచ్చి నువ్వుంటే ఇంటికి తీసుకెళ్ళనివ్వమని, నువ్వు వెళ్ళగానే తాళం పెట్టి తాళం చేయి నీకిచ్చి నీకు ఎలాగో వంట వచ్చు కనుక హాయిగా వారం రోజుల పాటు వంట చేస్తూ తినమన్నాడయ్యా. ఆవిడ్ని మీ ఆవిడ్ని వాళ్ళ పుట్టింటి వాడు తీసుకెళ్ళారు. ఇక చూడండి, ఈయన నా భార్య పరమసుందరీమణి లేకపోతే ఎలాగా అని సీతాదేవిని అపహరిస్తే రావణాసురుడు రాముడు ఎలా ఏడుస్తాడో అలా ఏడ్చేట పాపం ఏడ్చి, హా రత్నావళి, హా ప్రేయసి, హా నా ఊర్వశి, స్వర్గాదటి గరీయసి అని పాడుకుంటూ పోయాడు పాపం వెళ్ళాడు. అలా చివరికి యమునా నది దగ్గరికి వెళ్ళాడు. అర్ధరాత్రి, అది వర్షాకాలం, శ్రావణ మాసం, భయంకరం. ఉల్లోఠోత్తుంగ తరంగై ప్రవహిస్తోంది యమునా నది. అభ్రంక శశుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ, పెద్ద పెద్ద కరటాలు, ఆ ఉద్ధృతం, ఆ ప్రవాహం. ఆ ప్రవాహంలో అవతలకు వెళితే కానీ కోటకు వెళ్ళలేడు. ఎలాగ వెళ్ళడం? అక్కడ ఒక శవం కొట్టుకొస్తుంది నీళ్లలో. చక్కన శవాన్ని కొట్టుకుని దాని మీద ఎక్కి పడవ మీద దాటినట్టుగా ఇలా చేతులతో ఊపుకుంటూ శవం ఇక్క అవతలకు వెళ్ళాడు. సాహసం, భార్య మీద వ్యామోహం, సౌందర్య వ్యామోహం. శవం ఎక్కి యమున దాటి ఆవుల ఒడ్డుకెళ్ళి ఆ శవాన్ని అవతల వదిలేసి
వెళ్ళారు. వెడితే అక్కడ పెద్ద కోట వాళ్ళది, కోటకి తలుపులు వేసేస్తారు, రాత్రిపూట ఎవరు వెళ్ళరు, లోపల కాపలా ఉంటుంది. అది ఉరుములు విరుపులు వాన, ఎవరూ బయట లేడు, కోట తలుపులు తీయడం లేదు, లోపల గడిపోవాలి భార్య దగ్గరికి. ఎలాగా ఆ పెద్ద కోట గోడకి ఓ తాడు వెళ్ళాడుతుంది, తాడు కాదు కొండ చిరువ, అది చీకట్లో భయపడి వెళ్ళిపోతుంది లోపలికి. ఆ తోక పట్టుకుని వీడు లోపలికి దూకెట్టేస్తున్నారు. ఈలోపు తోక తెగింది, ఆ తోక నుంచి రక్తం వచ్చి బట్టల మీద పడింది, అది కూడా పట్టించుకోలేదు, కొండ చెరువును కూడా తిరిగి వచ్చినప్పుడు అడిగి వస్తారు బాగుంది. ఈయన అలాగే వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళి ఆ వెలుతుల్లో వాటిల్లో మెరుపులు వాటిల్లో మొత్తం మీద భార్య ఉన్న గది తెలుసు కనుక చక్కెర కొట్టేసి లే అన్నట్టు. అర్ధరాత్రి వేళ ఆవిడ కళ్ళు నలువుకుంటూ తలుపు తీసింది ఏమిటని చూస్తే ఎదురుగుంటా తడిచిన బట్టలతో ఈ భర్త, ఆకాశంలో మెరుస్తున్న మెరుపు తీగిన కాంతిలో భర్త కనబడ్డాడు. ఆవిడ ఉలిక్కి పడింది, ఒళ్ళంతా రక్తం. ఏమిటి రక్తం అండి, రక్తం ఏమిటో చూస్తే అప్పుడు రక్తం, అసలు ఎలా వచ్చారండి అని. భార్యామణి నువ్వు లేకపోతే ఒక క్షణం ఉండలేని, నా దైవం నా ప్రాణం అన్నీ నువ్వే, పుట్టిన తర్వాత ఎప్పుడన్నా నీ కొంగు విడిచిపెట్టి ఎక్కడన్నా ఉన్నానని నాకు చెప్పకుండా మీ అన్నయ్యతో వచ్చేస్తావా, అందుకే చీకట్లో యమున దగ్గరకు వచ్చా, అక్కడ పడవలేకపోతే శవాన్ని పట్టుకుని ఈదుకుంటూ వచ్చాను అన్నట్టు. శవం మీద ఈదుకొచ్చారా, నీ సాహసం మట్టి ఉన్నాను, లోపలికి అలా వచ్చారండి. లోపలకు ఒక తాడు వెళ్ళాడుతుంది కోట దగ్గర, ఆ కోట దగ్గర తాడు చూపుతానంటే ఆ తాడు ఏదో చూపించండి అని కాకడా పుచ్చుకొచ్చిందట. చూస్తే తోక కాదు, అది వేళ్లాడుతున్నటువంటి ఆ కొండ తెలువ, దానికి తోక తెగింది, రక్తం ఉంది, ఆ రక్తం ఇతని మీద పడింది అనమాట, అది తాడు కాదని అర్థమైంది. ముక్కు మీద వేసుకుంటారు, ఎంత సాహసమా, ఒక శరీరం మీద, శరీర సౌందర్యం మీద, ఇవాళ ఉండి రేపు నశించిపోయే శరీరం ఇది. శరీరం అంటే శీర్ఘితే ఇది శరీరం, అంటే నశించిపోయేది అని అర్థం, నశ్వరం ఇది. ఇవాళ ఉన్న ఈ అందం పదేళ్ళు పోతే ఉంటుందా, ఈ నల్లని జుట్టు కాస్త తెల్లగా పండైపోదా, పోని రంగేసుకుంటే కాళ్ళు చేతులు వణికిపోవా, నడుము వణికిపోదా, కళ్ళు పూడుకుపోవా, ఇంత తోలుతిత్తిగా మారిపోయే శరీరం మీద వ్యామోహంతో ఇంత దుస్సాహసం చేశారా అండి అనే ఆవేశంతో ఈ శరీరం మీద చూపించే వ్యామోహంలో కొంచెం రాముడి మీద చూపిస్తే మీ జాతకమే మారిపోదు కదా అంట, చెళ్ళు కొరడకొట్టేది వీడికంటే. ఆనాడు భార్య అన్న మాటలు ఉపదేశమయ్యాయి. ఏమన్నావు, రామానమన్నావా, జీవితం బాగుపడుతుందా, కారణజన్ముడు వాడికి అప్పుడు వెంటనే రామ రామ అనుకున్నాడు, భార్య గురువు అయ్యింది, అదే ఉపదేశం అయిపోయింది, ఆ మంత్రం జపించాడు, ఆ క్షణమే తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. ఏమంటో ఏదో అన్నాను, రెండు వెనక్కండి కంగారు పడేవాడు, ఇక వెనక్కి రాలేదా అంతే. ఏమండి భార్య మొహం తోడు రత్నావళి ముఖం, ఆ క్షణం ఆయన జీవితంలో మార్పు, పిచ్చివాడైపోయాడు. ఎన్నాళ్ల నుంచో నా జీవితం అంతా అర్థం చేసుకున్నాను, భగవంతుడి స్మరణ చెయ్యలేదు, ఉండ్రాజవరంలో పద్మాకర్ గారి ఉపన్యాసం కూడా వినకుండా దిక్కుమాలండి, ఉండ్రాడు తింటూ తిరిగాను, పాపాత్ముడయ్యాను, ఇప్పుడు నా భార్య కళ్ళు తెరిపించింది, ఇక రామనామం జపించాలి, ఏం చేస్తే నాకు మోక్షం అనుకున్నాడు, రామ 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 అనుకున్నాడు, తన భార్యని రామని విడిచిపెట్టేశాడు. అలా తిరిగి 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 పిచ్చివాళ్ళగా చివరికి కాశీక్షేత్రం చేరాడు. అత్యంత పవిత్ర క్షేత్రం అది. కాశీక్షేత్రం అంటే భక్తి యోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవఖరాసి వారణాసి స్వర్ణదీతట సంవాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి. భక్తి అనేది ఒక యోగం అయితే ఆ యోగం తన కాలు పెట్టిన చోటు కాశీ. కాశీలో భక్తి నిత్యం తన పాదం పెట్టి తిరుగుతూ పుట్టాక ఒకటా రెండా ఎన్నెన్నో పాపాలు చేస్తున్నాం, ఈ పాపములు అనే తీగలని పటపట కోసేసి తీవ్రమైన పదునైన కత్తి వారణాసి కర అసి అన్నారు. తీక్షణమైన కత్తి అట, పదునైన కత్తి అట, మన పాపములు అనే తీగలు నరికేస్తున్నాను వాటి కత్తి. ఆకాశ గంగ, గంగానది ప్రవహిస్తుందో పక్కన, ఆ గంగా తీరంలో ఉన్న దివ్యక్షేత్రం వారణాసి. పవిత్ర క్షేత్రాలలో ఆ క్షేత్రానికి సాటి వచ్చే క్షేత్రం మరొకటి లేదు. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచాక, అంటే ఇప్పటికి సరిగ్గా కలియుగం మొదలై 5109 ఏళ్ళు అయ్యింది, ఇప్పటి నుంచి ఎక్కేసి ఏమన్నారంటే ఇంకా రాబోయే కాలంలో భూమి మీద రెండే రెండు క్షేత్రాలు ఉన్నాయి, మిగతా క్షేత్రాలలో ఉండే దేవతలంతా స్వర్గానికి వెళ్ళిపోతారు అని దేవీ భాగవతంలో కావాలంటే చూసుకోండి 9వ స్కంధంలో ఉంది. కలియుగములో 5000 సంవత్సరాలు దాటిన తర్వాత మొత్తం సమస్త క్షేత్రాలలో ఉన్న దేవతలు విడిచిపెట్టి వెళ్ళిపోతారంట. తిరుపతిలో ఇంకా వెంకటేశ్వరుడు విగ్రహం ఉంటుంది, వెంకటేశ్వరుడు ఉండడం లోపల, అందులో అమ్మవారు వెళ్ళిపోతుంది పైకి, దుర్గాదేవి ఉంటుంది విగ్రహం, దుర్గలో ఉండే శక్తి పోతుంది, అలా అన్ని వెళ్ళిపోతాయిట. కానీ భూమి మీద రెండే రెండు క్షేత్రాలు ఉంటాయని చెప్పారు. ఒకటి బృందావనం, రెండవది కాశీ. ఇవి తప్పింకేమీ ఉండవు. అంతటి దివ్యక్షేత్రం కాశీ అంటే ప్రపంచ ప్రళయ కాలంలో సమస్త లోకాలు కూడా సృష్టి అంతా జలంలో కలిసిపోతే ఆనాడు ఈ జలంలో కలిసిపోకుండా కాశీని మాత్రం సోలం చిత్త చివర నిలబెడతాడు శివుడు, అదొక్కటే మిగులుతుంది అని చెప్పారు పురాణాలన్నిటిలో. ఆ దివ్యక్షేత్రానికి ఈ తులసీదాసు తన పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల వెళ్ళాడు. అక్కడ ఆయన అదృష్టం వల్ల పరమానంద తీర్థుడు ఒక గురువు దొరికేట. ఆ గురువు గంగానదిలో ఈయన చేత స్నానం చేయించి సంకల్పం చెప్పి మంత్రం ఇచ్చాడు. గురువు చెవులో మంత్రం ఉపదేశించాలి, ఆ ఉపదేశించిన మంత్రం చెయ్యాలి, అలా చేస్తేనే మోక్షం పొందుతాడు. ఎప్పటికైనా ఎవడో ఒక గురువును ఆశ్రయించకుండా, అతని దగ్గర మంత్రం పొందకుండా ఎవడూ ఎప్పటికీ తరించడు తరించడు తరించడని కృష్ణుడు చెప్పాడు. భాగవతంలో సుస్పష్టంగా చెప్పాడు గురువు గారి దగ్గర విద్యకు వెళ్ళినప్పుడు. ఆయన ఎవడైనా ఏ శాస్త్రమైనా చెబుతున్నది, నా గురువు అరణ్యం విద్యతే, గురువు కంటే గొప్ప దైవం మరొకడు లేడుగాక లేడు. ఎప్పటికైనా దేవుడైనా భూమి మీద పుడితే ఒక గురువును ఆశ్రయించాలి, అతని ద్వారా మంత్రం పొందాలి, అతని ద్వారా పురాణాలు వినాలి, అతని ద్వారా జీవితం చరితార్థం చేసుకోవాలి. నీ ఇష్టం ఎవడో ఒక సద్గురువుని మాత్రం ఆశ్రయించు. ఇతడు కూడా ఆశ్రయించాడు, ఆ గురువు దగ్గర తారక మంత్రం పొందాడు. తరింప చేసేది గనక తారక మంత్రం అన్నారు, రామమంత్రం తరింప చేస్తుంది గనక అది తారక మంత్రం. అది పొంది రోజు అక్కడ జపం చేస్తున్నాడు. సరిగ్గా కాశీలో విశ్వేశ్వరాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో తులసీదాసు రామచరిత మానస మొదలు పెట్టిన చోటు ఉంది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి చూసి తీరాల్సిందే. ఆ మర్రి చెట్టు చుట్టూ చెప్తా కట్టారు. అక్కడ కూర్చుని రోజు ఉదయమే సంధ్యావందనం చేయడం, ఆ నీళ్ళు ఆ చెట్టులో పోయడం, తర్వాత రాముడి కథ కొంచెం కొంచెం రాయాలని మొదలెట్టాడు. కొంచెం రాయడం, ఎంత రాస్తే అంత సాయంత్రం పూట ఇలాగే పురాణం చెప్పేవాట. పొద్దుట రాయడం, సాయంత్రం పురాణం చెప్పడం, అది ఆయన పని. వినడానికి మొదట్లో మీలాగే కేవలం పిల్లలే వచ్చేవారు, తర్వాత క్రమంగా నన్ను మీరు లెక్కెట్టినట్టుగా 680లో వెళ్ళారు, నెక్స్ట్ 88000లో వెళ్ళారు. ఎక్కడెక్కడో కాశీ చుట్టుపక్కల నుంచి ఈయన పురాణం వినడానికి వచ్చారట. ఆయన అదృష్టం ఏడాది చెప్పాడు, 7 రోజులు కాదు. ఒకరోజు తమాషా జరిగింది, రోజు ఇలాగే ఈయన పురాణం చెబుతున్నాడు. పురాణం చెప్పే ముందు ఈయనకు ఒక అలవాటు ఉంది, చెప్పాను కదా, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల సంధ్యావందనం చేస్తాడు. ఆ సంధ్యావందనం చేసినప్పుడు అర్ఘ్యం ఇస్తాం, ఆ అర్ఘ్యజలం ఆ చెట్టులో పోసేవాడు, తులసిలోనో ఎక్కడో చోట మొక్కలో పోయాలి, అక్కడ మర్రి చెట్టు ఉంది కాబట్టి మర్రి చెట్టులో పోసేసి అక్కడ నుంచి యథాప్రకారంగా వేదిక దగ్గరికి వెళ్ళి కూర్చుని పురాణం చెబుతాడు. ఒక సంవత్సర కాలం గడిచాక ఒకనాడు ఆయన ఈ సాయంకాల సమయంలో సంధ్యావందనం చేసిన అర్ఘ్యజలాన్ని ఆ మర్రి చెట్టు మొదట్లో పోస్తూ ఉంటే హఠాత్తుగా మర్రి చెట్టు మీద నుంచి ఠామ్మని శబ్దమైంది. చూస్తే కిందకు దూకాడు ఒక భయంకరాకారుడైన రాక్షసుడు. వాడు ఏకంగా తాడి చెట్టు అంత పొడుగున్నాడు, నల్లగా చింతపండు ముద్దలో ఉంది వాడి శరీరం, ఏతాకుల్లో ఉన్నాయి వాడి తల వెంట్రుకలు, పెద్ద పెద్ద కోరలున్నాయి, పెద్ద పెద్ద గోళ్లున్నాయి, భయంకరమైన నేత్రాలతో ఉన్నాడు భీకరాకారుడు. వాడు వాడిని చూస్తేనే శరీరం కంపించిపోతుంది ఎవరికైనా సరే. అటువంటి రాక్షసుని చూచి కూడా రమ్మంత జంకలేదు తులసి, ఎందుకంటే సంసారం కంటే భయం ఏముంది, అందుకని మహాభక్తుడు ఆయనకి భయం ఏమిటి. ఇందుకు ఎవడవయ్యా ఈ వేషం వేసామన్నట్టు, అయ్యా వేషం కాదండి, నేను చేసిన మోసం వల్ల ఇలా రాక్షసుని అయ్యాను, నేను ఒకప్పుడు పండితుడైన ఒకనొక బ్రాహ్మణ్యండి, బాగా చదువుకున్నాను, ఎవడైనా విద్య చెప్పమంటే ఎంత డొనేషన్ ఇస్తే కానీ చెప్పలేనివ్వండి, ఓవర్గా డొనేషన్లు వసూలు చేసిన పాపం వల్ల బ్రహ్మరాక్షసుని అయ్యానన్నట్టు. ఎవడైనా ఎక్కువ డొనేషన్లు పుచ్చుకుంటే స్కూల్ వాళ్ళు వాళ్ళు ఇలా బ్రహ్మరాక్షసులే పుడతారు, నేను చెప్పడా, తులసీదాస్ చెప్పాడు అన్నాడు. ఎక్కువగా డొనేషన్లు వసూలు చేసి చేసి తత్ పాప ఫలితం వల్ల నేను ఇలా బ్రహ్మరాక్షసుని అయిపోయాను. ఇప్పటికీ 2000 సంవత్సరాలుగా ఈ చెట్టు మీద అలవటించిపోతున్నాను, నేను నానా బాధ పడిపోతున్నాను, తట్టుకోలేక, మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, సరిగ్గా ఎవరితో మాట్లాడలేను. ఇన్నాటికి నా అదృష్టం పడి నువ్వు వచ్చావు, సంవత్సరం కాలంగా అర్ఘ్యమిచ్చి నీళ్లు ఆ అర్ఘ్యజలాన్ని చెట్టులో పోస్తున్నావు,
ఆ నీళ్లు నేను తాగుతున్నాను, నాకు దాహం తీరింది, ఆకలి తీరింది, శక్తి వచ్చింది, నా మహిమలు వస్తున్నాయి, క్రమంగా నా పాపం పోతోంది. ఇంకొక 3 రోజుల్లో ఈ శరీరం విడిచిపెట్టి నేను హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతాను. కానీ ఇక్కడే ఒక ప్రతిబంధకం ఉంది. ఈ శరీరం విడిచి స్వర్గానికి వెళ్ళాలంటే ఉపకారం చేసిన వాడికి మళ్ళీ ఉపకారం చేయాలి, ప్రత్యుపకారం. నువ్వు నాకు ఈ శరీరం పోయేలాగా మంచినీళ్ళిచ్చి ఆ పవిత్ర జలమిచ్చి కాపాడావు, నీకు ఏదో ఒక మేలు చెయ్యాలి. ఒక మేలు చేస్తే నాకు ఈ శరీరం పోతుంది, దివ్య శరీరం ధరిస్తాను, స్వర్గానికి పోతాను. నువ్వు ఏదన్నా ఒక్క కోరిక కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, నాకేం కోరికలు ఉన్నాయి, మా ఆవిడ ఎప్పుడో పెట్టింది బాగా మంచి ఉపదేశం, అన్ని విడిచిపెట్టి హాయిగా రామా రామా అనుకుంటూ ఇక్కడ కథ చెబుతున్నాను. ఇప్పుడు నాకేం అవసరం లేదు, నేను కోరుకోవడం లేదు కనుక నీకు పాపం ఉండదు, పెడిపో అన్నాడు. లేదండి, మీరు కోరుకున్నా కోరుకోకపోయినా తప్పక మీకు ఒక వరం ఇవ్వాల్సిందే, ఏదో ఒక వస్తువు మీకు ఇవ్వాల్సిందే, మీరు ఏదో ఒక్క చిన్నది నా కోసం కోరుకోండి. అప్పడాలు కావాలా, బజ్జీ కావాలా, మంచి సన్నబియ్యంతో భోజనం పులిహేర దద్భోజనం కావాలా, లేకపోతే రేపు రామనవమికి పానకం కావాలా, వడపప్పు కావాలా? నీ గొప్ప దగ్గర వద్దురే బాబు అంటే చంపేస్తున్నావు. నువ్వు ఏదో ఒకటి కోరుకోవలసిందేనా? కోరుకోవలసిందే. నాకు 1 సంవత్సర కాలంగా రామాయణం రాస్తూ రామజపం చేస్తున్నప్పటి నుంచి ఒకటే కోరిక, రాముడు దర్శనం చేసుకోవాలని. ఆ రాముడు చూపించాలి నాకు ఇంకేమవుతాక ఢా అని శబ్దమైంది, పడిపోయాడు అందుకు. భలే కోరిక కోరికోయ్యా బాబు, ఉండరాజవరం నుంచి తడుక్కు రోడ్డే చూంటే హైవే వేయించగలను కానీ రామ దర్శనం చేయించమని అడుగుతావా? అందులో బ్రహ్మరాక్షసుని, నేను ఎన్ని పాపాలు చేస్తే ఈ దిక్కుమాలిన శరీరం వచ్చింది, ఈ శరీరం పోవడానికి నువ్వేమో ఉపయోగపడుతున్నావు, అటువంటిది నీకు రామదర్శనం నే చేయించగలనా? నీకు రామదర్శనం చేయించే శక్తి నాకుంటే ఈ చెట్టు మీద కూర్చుని అల్లో భయ్యో అని పిశాచల్లో ఎందుకు వెళ్ళాడత భూతంలాగా? మేము రాముడి దర్శనమే చేసుకోలేదు, రామదర్శనం నీకేం చేయిస్తాం? సంతేశం ఇంకేదన్నా చిన్న కోరిక కోరుకోయో, సూదువో తప్పనమో చక్కెరకేళి అరటికొండో కోరుకోకూడదు అంటే అవేమొద్దు, నాకు కోరిక లేవు, నువ్వు బతిమాలేవు కనుక కోరుకున్నాను. చేయిస్తే సీతాలక్ష్మణులతో కూడిన రామదర్శనపై ఒట్టినవుడు కదా, ఆ దర్శనం చేయించు, లేదా నీ దారి నువ్వు. అనవసరంగా ఇరుక్కుపోయాను, ఇరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను రా బాబు. కానీ వాడికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది, ఫ్లాష్ వెలిగింది లోపల. ఇంటికి ముష్టివాడు వచ్చినప్పుడు పెట్టకపోతే పక్క ఇల్లు చూపించమన్నారు, పెట్టే ఇల్లు. అందుకే ఎవరికి వాడు పక్కింటికి వెళ్ళి పక్కింటికి అంటాడు, వీడు మాత్రం రూపాయి అందరూ పక్కింటికి తోసేటి పుణ్యం వీడికి అక్కర్లా. నాకు అలాగే ఒక ఉపాయం తట్టింది, నేను రామదర్శనం చేయించలేను గాని నీకు రామదర్శనం చేయించే ఒక వ్యక్తిని చూపిస్తాను అన్నాడు. ఎవడా అతడు అన్నాడు ఈయన, తులసీదాస మహాకవి, నీకు నేను వేరే చెప్పాలా? రామదర్శనం చేయించగలిగే సర్వ సమర్థుడైన పరమ పురుషోత్తముడు అక్కడే ఉన్నాడు. నువ్వు రోజు పురాణం చెబుతున్నప్పుడు ఏమంటావు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణ లోచనం మారుతున్నమత రాక్షసాంతకం. ఎక్కడైనా రాముడి కథ జరిగితే, ఎక్కడైనా ఇలాంటి సుందరకాండ ప్రవచనాలు జరిగితే, ఆ రాముడి భార్యని రాముణ్ణి తలుచుకుంటే అక్కడికి వచ్చి తల వంచి 2 చేతులు జోడించి ఈ చేతుల మీద తలలా పెట్టి వంగి నమస్కరిస్తూ కళ్ళలంబడి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు. అది హనుమంతుడి లక్షణం. ఆ హనుమంతుణ్ణి గురించి నమస్కరిస్తున్నాను అంటున్నావు నీవు. అంటే రామాయణం జరిగే చోట హనుమంతుడు వచ్చి తీరతాడని నీకు తెలుసు కదా. మొహమాటం లేకుండా చెబుతున్నా, ఇక్కడ రామాయణం జరుగుతుందంటే అందులో రామాయణంలో రాముడికి ఎంతో ఇష్టం సుందరకాండ. ఖచ్చితంగా ఇక్కడ హనుమంతుడు ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడో చెప్పలేము. అలా కాలు మీద కాలేసుకుని ఈ వేషంలో ఉండొచ్చు, ఇలా తెల్లబట్టలు కట్టుకుని ఉండొచ్చు, ఇంకో రకంగా ఉండవచ్చు. ఇందులో ఎవడు హనుమంతుడు కనిపెట్టలేము. కనిపెడితే ఇక మన జాతకమే మారిపోతుంది, మనకు మహైశ్వర్యం పడుతుంది, అది తెలియాలి. కాకపోతే ఆయన చెప్పాడు, రామ కథ జరిగిందో అక్కడ హనుమంతుడు ఉండవలసిందే. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైనా సరే ప్రపంచంలో ఎన్ని చోట్లయితే అన్ని చోట్ల ఏకకాలంలో ఉంటాడు ఆయన. అంతటి మహిమ కలిగిన వాడు ఆయన. హనుమంతుడికి రాముడు అంటే అంత ఇష్టం, రామభక్తులంటే ఇష్టం, రామ కథ అంటే పడి అక్కడే ఉండిపోతాడు ఆయన. ఇంకెక్కడికి వెళ్ళాడు? రేపు ఇక్కడ జరుగుతుంటే ప్రత్యక్ష వ్యాఖ్యానం పానకం తగ్గడానికి ఆయన వస్తాడు. ఆనక మొత్తం పానకం ఆయనే తగితే మనకేం ఉండదని మన కోసం కొంచెం తగ్గి వెళ్ళిపోతున్నాడు, అంతే తేడా. ఆయన తినడం మొదటి ఎలా ఉంటుందో మొదటి రోజు చెప్పుకున్నాక మనం మళ్ళీ మొదలు అన్నపూర్ణాదేవిని ప్రార్థించుకోవాలి పానకం కావాలని. అంతటి మహానుభావుడు.
ఓయి తులసి, నీవు పురాణం చెబుతున్నప్పుడు నీ పురాణానికి హనుమంతుడు రోజు వస్తున్నాడు, నీవు గుర్తించలేవు, నేను గుర్తించగలను, ఎందుకంటే అనుకునే సమయానికి ముందుగా వచ్చాడు ముసలాయ. ఇలా ఇలా నడుచుకుంటాం పండు ముసలి, ఆ ముక్కు ఆ ముఖం కూడా కోతిలేగే ఉంది చూడటానికి, వేళ్ళు ఊడిపోయి ఉన్నాయి, అసహ్యంగా ఉన్నాడు చూడటానికి. జనాలు కూడా వెనక్కు వస్తున్న వాళ్ళు రోజు ముందు తొగులుతాడు వీడు, రే వెనక్కు కూర్చో, ఇక్కడ కూర్చుని పుండుతూ అసహ్యంగా ఉన్న రసిగా అనుకుంటూ అని తిడుతూ ఉంటే ఆ మూలకి వెళ్ళిపోయాడు పాపాయ. అయ్యో ఎంత పిచ్చివాళ్ళు. ఏ హనుమంతుడి చరిత్ర ఇప్పుడు సుందరకాండగా నేను చెబుతున్నానో ఆ హనుమంతుడి చరిత్ర సుందరకాండకి అధిదేవత వచ్చి కూర్చుంటే గుర్తించలేని మూర్ఖులు వీళ్ళు. శ్రవణం చేయడానికి వచ్చే వాళ్ళల్లో ఎవరిటువంటి వాళ్ళు, ఎవరికి తెలుస్తుంది ఏ రూపంలో దేవుడు ఉంటాడో ఏం తెలుస్తుంది? అందుకే వచ్చిన వాడిని కసురుకోకూడదు, వచ్చిన వాడిని తిట్టకూడదు. నేను చూస్తున్నాను ఇక్కడ మీలో కొంతమంది అదృష్టవంతురాళ్ళు లేని అమ్మాయిలు ఉన్నారు, వచ్చిన వాడికి మంచినీళ్ళు ఇస్తున్నారు. ఈ మంచినీళ్ళు తాగే వాళ్ళలో ఎవడు రాముడో ఎవడు ఆంజనేయుడో మీరు వాళ్ళకి ఇస్తున్నారు మంచినీళ్ళు. మీకు ఇక మంచి నోళ్ళు వస్తాయి, మంచి శుభ్రం నిరంతరం దొరుకుతుంది. ఈ వనం ఎందుకు ఇప్పుడు అర్థమైందా? నైమిషారణ్యమో నైమిషారణ్యమో ఎందుకు అంటున్నారో నేను? ఇక్కడికి హనుమంతుడు వస్తున్నాడు, హనుమంతుడు వచ్చి కూర్చున్నాడు, ఇది నైమిషారణ్యం కాకపోతే ఏదో అరణ్యం అవుతుందా చెప్పండి. ఈయన కనిపెట్టాడు, అందుకే దుఃఖం వచ్చింది. ఈ పుణ్యాత్ముడిని కనిపెట్టలేకపోయామే అని బాధపడ్డాడు పాపం. ఇంకా పురాణం ఇప్పాడు, హనుమంతుడికి ఎదురుగుండా కూర్చుని పురాణం చెప్పడానికి ఎన్ని గుండెలు ఉండాలి ఆయన కదా? అయినా సరే భక్తుడికి భయం ఏమిటి, ధైర్యంగా చెప్పేశాడు ఆయన. ఆఖరిన కథ అయ్యాక అందరికీ తీర్థం ప్రసాదం ఇస్తూ ఉంటే అందరూ పుచ్చుకున్నారు. ఆఖరిని వెళ్ళాడు ముసలాయన దగ్గరికి, ఇంచేతంటే నమ్మకం ఆయన పుచ్చుకోకుండా వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి అలాగే ఆ తీర్థ ప్రసాదం ఉన్న పాత్ర పుచ్చుకుని కళ్ళనీళ్ళు కలుస్తున్నట్ట. అయ్యా నాకు టైం అయిపోయింది, చీకట్లో కళ్ళు అనవండి, దూరం వెళ్ళాలి, కాశీలో దొంగలు కూడా ఉన్నది ఈ మధ్యన, తీర్థం ప్రసాదం ఇస్తూ వెళ్ళిపోతాను బాబయ్య అన్నట్ట. ఏం తీర్థం ఏం ప్రసాదం నాయన, నీ ప్రసాదం కోసమే కదా మేము తపించిపోతున్నాం, నువ్వు అడుగు పెట్టిన చోటు తీర్థయాత్ర స్థలం అవుతుంది, నువ్వే తీర్థాలకి తీర్థం, అటువంటి హనుమానాన్ని మోసగించకు, నీ దర్శనం ఇయ్యన్నట్ట. మీకు ఏమన్నా పైచ్యం వచ్చింది ఏంటండి, పురాణం చెప్పేటప్పుడు ముందే తినకుండా వస్తున్నారు, డాక్టర్ గారు ఇడ్లీ తెచ్చిపెట్టా తినకుండా ఊహు ఏది ఎక్కేసి ఉత్తి కాకితే నీరసం వచ్చి కళ్ళు తిరిగి ఉంటాయి అవునా? అంతేగాని నేనేమిటండి హనుమంతుడిని, కుష్ఠరోగిని బాబోయ్, నన్ను వదిలేయండి అన్నట్ట. నువ్వే రోగి అయితే లోకంలో మిగతా వాళ్ళంతా మహారోగులు, వీళ్ళు భవరోగులు, నీవు అభవుడివి. పుణ్యాత్మ నన్ను పరీక్షించకు, నీ కాళ్ళ మీద పడిపోతాను, కాళ్ళు గుచ్చేసుకుని ఏడ్చేసాడు ఆయన. ఏడవగా ఏడవగా చివరికి హనుమంతుడు ఒక్కసారిగా దిక్కుమాలిన రూపం విడిచిపెట్టేశాడు, అద్భుతమైన దివ్య మంగళ విగ్రహం చూపించేశాడు. ఆకాశాన్ని అంటే తన దివ్య మంగళ విగ్రహం అది. పింగాక్షుడు ఆయన, పసుపు పచ్చ రంగులో ఉన్నాడు అప్పుడు ఆయన, ఎర్రగా మెరిసిపోతున్నాయి ఆ కళ్ళు, ఆ తోక ఆకాశానికి లేచిపోతూ ఉన్నది. ఆంజనేయమతి పాటలానన్నం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం. అప్పుడున్నాడు ఆ హనుమంతుడు ఎలా ఉన్నాడు, అతి పాటలానం, పాటలం అంటే ఎరుపు, చాలా ఎర్రగా ఉంది ఆ మూతి, బాగా ఎర్రగా పండుగోతుడికి సహజంగా మూతి ఎరుపు, అందులో హనుమంతుడి మూతి మరింత ఎర్రగా ఉంది. మేరుపర్వతం అంత శరీరం, మేరుపర్వతం బంగారం రంగులో ఉంటుంది, ఆ రంగులో ఉంది ఆయన శరీరం. కాంచనాద్రి కమనీయ విగ్రహం, మేరుపర్వతంలో వీళ్ళు కూడా అందంగా ఉన్నట్టు పైన. ఎప్పుడు కల్పవృక్షాల నీడలో నివసిస్తూ ఉంటాడు ఆయన. పారిజాత తరుమూల వాసిన వంటిది, కల్పవృక్షాల కింద నీడలో కూర్చోవడం అంటే నీకు బాగా ఇష్టం. అటువంటి ఆ వాయుపుత్రుడికి ధ్యానం చేసి నమస్కరించాడు. ఇంకా పెరిగిపోతున్నాడు, అడ్డంగా పెరిగిపోతున్నాడు, నిలువుగా పెరిగిపోతున్నాడు. అదో విచిత్ర రూపం, భూమి ఆకాశాలని నిండిపోతున్న రూపం అది. ఆ కమనీయమైన, మహత్తరమైన, సకల లోక వ్యాపకమైన, విచిత్రమైన, అచింత్యం, అవ్యక్తం, అమేయం, అప్రమేయం, సబహూన్యపి అంటాడు అక్కడ. ఎన్నాళ్ళ నుంచో ఎంతో మంది చూస్తూ ఉండాలని కోరుకున్నప్పటికీ దొరకని మహాద్భుతమైన ఆ విగ్రహం చూడడంతో తులసీదాసు పొంగిపోయాడు. ఒక్కసారిగా కంపించిపోయాడు ఆయన. ఏం చేయాలో తెలియన భాష రాదు ఎప్పుడు కూడా. మహత్తరమైన రూపం చూస్తే ఒక క్షణంలో ధ్యానంలో ఉండిపోయాట, పొంగిపోయాడు. చిట్ట చివరికి ఈ కళ్ళతో చూడలేకపోయాడు ఆ రూపాన్ని.
నాకు ఆ కథ అంతా కళ్ళ ముందు కనబడుతోంది. అందుకే ఒక్క సెకండ్ ఆగిపోయాను నేను కూడా. హనుమంతుడు ఆ దివ్యమంగళ విగ్రహం చూడడానికి ఈ రెండు కళ్ళు సరిపోతాయా? సరిపోకపోతే కళ్ళు కనిపించడం లేదు, ఈ తేజస్సు చూడలేకపోతున్నాను, కళ్ళు పేరిపోయాయో లేదో తిరగడం లేదు, గుడ్డాండి అయిపోయాయో, నాకేం దిక్కు చూచడం లేదు మహాప్రభు అన్నట్ట. ఈ చక్షువులతో చూడలేవు మామూలు కళ్ళతో, ఇదిగో నీకు దివ్య నేత్రాలు ఇస్తున్నాను అన్నాడు హనుమంతుడు. వెంటనే ఆయనకు అద్భుతమైన కళ్ళు వచ్చాయి. ఏదైనా చూడగలిగే హనుమంతుడు కమనీయ విగ్రహం చూడగలిగే కళ్ళు వచ్చేసాయి ఒక్కసారిగా అంతే. అప్పుడు పొంగిపోయాడు ఆయన అన్నమాట. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మహాత్మా వాయుపుత్ర, వాయుదేవుడు ఎంత వేగంగా వెళతాడో నీవు అంతే వేగంగా వెళతావు. వాయువు కంటే ఇంకా వేగంగా వెళ్ళేది మనస్సు, అందుకే మనోజమం అన్నారు. మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళే నీకు నమస్కారం. మారుత తుల్య వేగం, వాయువుతో సమానమైన వేగం కలిగిన నీకు నమస్కారం. ఇంద్రియాలు అదుపులో పెట్టామంటారే కానీ ఎవడు అదుపులో పెట్టలేడు. కోరికలు జయించిన వాడివి, నిజమైన కోరికలు జయించిన వాడివి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి నీ ఒక్కడివే. అటువంటి నీకు నమస్కారం. లంకా నగరానికి వెళ్ళి అంతమంది సుందరీమణులు చూసి చెక్కు చెదిరేవా? ఏమీ చెదరలేదే. ఇంతకంటే జితేంద్రియుడెవరు? బుద్ధిమతం వరిష్టం, తెలివైన వాళ్ళల్లో ఇంత గొప్పవాడు లేడు, నీ అంత బుద్ధిమంతుడు లేడు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఆలోచించాలో ఏ పని చెయ్యాలో అలా చేసిన వాడివి. అటువంటి వాయుపుత్ర, వానరులందరిలోకి గొప్పవాడివైన నిన్ను భక్తితో తల వంచి నమస్కరిస్తున్నాను, నిన్ను గురించి ధ్యానం చేస్తున్నాను అనగానే హనుమంతుడు మళ్ళీ తల్లబడి రూపం తగ్గించుకుని శిరస్సు మీద తల మీద చేయి పెట్టి నిమిరి ఏం కావాలో కోరుకోను ఆయన అన్నాడు. ప్రభు ఇప్పుడు నా జీవితం ధన్యమైంది. ధన్యోకం కృతకృత్యోకం వాయుపుత్ర మహాబల. ధన్యుణ్ణి, నా పనులన్నీ నెరవేరినట్టే కృతకృత్యుణ్ణయ్యా వాయుపుత్ర మహాబల. నాకున్నది ఒకటే కోరిక, మా రాముడు దర్శనం అవ్వాలి. అది కూడా ఒట్టి రాముడు కాదు, లక్ష్మణునితో సీతతో కలిసిన రామదర్శనం నాకు కావాలి. అయితే ఒక పని చేయవయ్యా, ఇక్కడ నుంచి చిత్రకూట పర్వతం ఖచ్చితంగా 4 గంటల ప్రయాణం అయింది. ఇది గుర్రం మీద పెడితే, కాలినడక అయితే సాయంకాలానికి పెడతావు. చిత్రకూట పర్వతానికి వెళ్ళు. ఆ చిత్రకూట పర్వతం దగ్గర ఒక దివ్యమైన సరస్సు ఉంది, అక్కడ కూర్చో. అక్కడ కూర్చుని భక్తితో ఒక ఆశ్రమం నిర్మించుకో. ఇవంతా అవడానికి నీకు ఇంచుమించుగా 1 మాసం గడువు ఇస్తున్నాను. ఈ 1 మాసంలోపు నువ్వు అక్కడ పర్ణశాల నిర్మించుకుని నేనిచ్చిన శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం జపించు. ఈ మంత్రం జపిస్తే 1 మాసం దాటగానే నీకు రామదర్శనం అవుతుంది. రాముడు సరిగ్గా పూర్ణిమ నాడు నీకు దర్శనమిస్తాడు. ఆ పూర్ణిమ నాడు రాముడు రాగానే రాముడికి నైవేద్యం పెట్టాలి కదా, అందుకని నువ్వే స్వయంగా కష్టపడి చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార, కట్టు పొంగలి, గోంగూర పత్తడి, ఆవకాయ పత్తడి, దెబ్బకాయ పత్తడి, దెబ్బకాయ పత్తడి అన్నీ చేసి పెట్టాడు. ఇక ఆ రాముడికి రాగానే అన్ని హాయిగా వేసి పెట్టు అన్నాడు. ఇంతకంటే అదృష్టం ఏమిటన్నాడు, ఆ క్షణమే నడిచి బయలుదేరట పురాణానికి మూట కట్టేశాడు. ఆఫ్టర్ 1 మంత్ మళ్ళీ ఇక్కడ స్టేజీ తెరుస్తాం, అంతవరకు పురాణములకు సెలవచ్చు అని చెప్పాడు అన్నమాట. అని బయలుదేరాట చిత్రకూట పర్వతం దగ్గర. ఇప్పుడు ఆ చిత్రకూట పర్వతం దగ్గర ఆ తులసీదాసుకి రాముడు తన దివ్యమంగళ విగ్రహం చూపించిన చోటు ఉంది, అక్కడ కూడా మేము వెళ్ళి తీసుకెడుతున్నాం. ఇదంతా వింటుంటే నోరు ఊరిపోతుందే, ఈయన ఇలా ఊరించేస్తున్నాడే మమ్మల్ని తీసుకెళ్ళట్లేదని. తీసుకెడతా, ఇప్పుడే వెళ్ళాలనే ఉంది చిత్రకూట పర్వతాన్ని. మేము ఒకసారి వెళ్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ మాత్రం 2-3 వేలు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. హాయిగా వెళ్ళాడు తులసి అక్కడికి. గంగానదీ తీరంలో ఆ పర్ణశాల కట్టుకున్నాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ ఓ రామ ఓంకార నామ, ఓ రామ ఓ రామ ఓంకార నామ. పట్టాభిరామా
దయచూడ రామము దశరథ రామ దయచూడ రామము దశరథ రామ
కరుణేత రామము కౌసల్య రామ
కరుణేత రామము కౌసల్య రామ
ఆదరేత రామము అయోధ్య రామ
ఆదరేత రామము అయోధ్య రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ
భగవన్ నాను హనుమంతుడికి పెట్టే చేశాట సరిగ్గా అన్నట్టుగా నిలగడిపింది పూర్ణిమ అతిథి వచ్చింది ఏ డాక్టర్ గారు ఇంకో పావుగంట చెప్పాల్సిందేనా ఇంకా అవగొట్టాలా రేపు చెప్పనా పర్వాలేదా సరే సరే పాప పూర్ణిమ అవగానే సరిగ్గైన తులసీదాస్ గారు హనుమంతుడు చెప్పినట్టే పొద్దుటి లేచాడు గంగానదిలో పవిత్ర స్నానం చేశాడు చక్కని పాయసం తయారు చేశాడు అద్భుతమైన చక్కెర పొంగలు తయారు చేశాడు మంచి పులిహార తయారు చేశాడు కట్టు పొంగలు తయారు చేశాడు అన్ని తయారు చేశాడు అన్ని పెద్ద పెద్ద విస్తరాకుళ్ళల్లో వేసుకున్నాడు ఈ రోజు నా జీవితంలో పరమ పవిత్ర దినం చరితార్థుండవుతున్నాను శ్రీరామచంద్రుడి దర్శనం అవుతోంది అని పులకించిపోయి అక్కడ నీళ్లు పెట్టుకున్నాడు పేట్లు పెట్టుకున్నాడు రాముడు వస్తాడు లక్ష్మణుడు వస్తాడు చేత వస్తాడు ఆడింటి దగ్గర నుంచి కొత్త పెచ్చగాడు పొద్దురగడనట్టుగా గుమ్మం దగ్గర కూర్చున్నట్ట ఏడీ రాముడు ఏడీ లక్ష్మణుడు అనుకుంటు రాముడు రాలే లక్ష్మణుడు రాలే ఏడయింది ఎనిమిది అయింది 8 గంటలకు ఇద్దరు ముష్టాళ్ళు వచ్చారట ఒక ఆయన నల్లగా ఉన్నాడు ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు భిక్షాందేహి భవాన్ అన్నారు ఆడవాళ్ళనైతే భవతి అన్నారు మగవాళ్ళు భవాన్ అన్నారు అయితే ముష్టాళ్ళు ఇద్దరు వచ్చి నల్లైనా ఎర్రైనా అన్నం పెట్టమలగానైనా అయ్యా మీకు ముష్టి వేయడానికి ఏమీ అభ్యంతరం లేదు ఈ పూట మా ఇంటికి రాముడు లక్ష్మణుడు సీత వస్తున్నారు వాళ్ళు అన్నం తింటారు అక్కడ రకరకాల పిండి వంటలు పెట్టా వాళ్ళు భోజనం చేసేసాక ఆ నైవేద్యం మనం అందరం తిందాం కాసేపు అక్కడ కూర్చోండి అంటే మేము ఆగలేమండి వారం రోజుల నుంచి తిండి లేక మాడిపోతున్నాం మలమల మల నీరసంగా ఉంది వెంటనే పెట్టండి అన్నారు అక్కడ నైవేద్యం పెట్టకుండా పెట్టడం కుదరదు వెళ్ళండి అన్నది అలాగే వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా 8 గంటల తర్వాత 10 అయ్యింది 11 అయ్యింది ఇంకా ఎవరు రావడం ఇంతలో కుక్క నల్లగా ఉంది ఇంకో కుక్క ఎర్రగా ఉంది 2 కుక్కలు పరుగు పరుగు లోపల దూరపోయాట చిచ్చి చిచ్చి మాది కుక్క అస్మాట్ ఇవి దూరిపోతున్నాయి లోపలికి నైవేద్యం పెట్టాక పెడతానంటే ఈ రోజు దూరిపోతున్నాయని ఆ కర్ర వచ్చి చెచ్చని అన్నాడు అవి పోయాయి 12 అయ్యింది 1 గంట అయ్యింది రాముడు లేడు లక్ష్మణ్ లేడు చివరికి మళ్ళీ సాయంత్రం అయ్యింది సాయంత్రం కాగానే పాపం యథాప్రకారంగా ఈ హనుమత్ స్వామి వచ్చారట హనుమత్ స్వామి వచ్చి ముసలివాడి వేషంలో ఏం తులసి రాముడికి లక్ష్మణుడికి నైవేద్యం పెట్టేవారు హనుమ భూలోకంలో రాజకీయ నాయకులు ఇచ్చిన మాట తప్పుతారని విన్నాను నువ్వు కూడా రాజకీయ నాయకుల లిస్టులో చేరిపోయావని అడిగాట ఇదేమిటో అంత తేలిగ్గానే చూనాను మరేమిటి పూర్ణిమ దాకా రామజపం చేస్తే చిత్రకూట పర్వతానికి వెడితే అక్కడ రామదర్శనం అవుతుందన్నావు నేను రామజపం చేశాను నైవేద్యం సిద్ధం చేశాను ఇప్పుడు సాయంత్రం చీకటి పడింది ఏడి ఆ రాముడు ఆ లక్ష్మణుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం జరిగింది ఎందుకు మోసం చేశావంటే బాలేవాడి అయ్యా నేను కాదు మోసం నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు నేను చెప్పిన ప్రకారమే నువ్వు ఇక్కడికి వచ్చావు రామజపం చేసావు నైవేద్యం సిద్ధం చేసావు రాముడు వచ్చాడు లక్ష్మణుడితో పాటు 2 సార్లు ఒకసారి కదా అన్నట్టు 2 సార్లు ఎక్కడొచ్చాడు ఎక్కడ రావడం ఏంటి ముందు ఇద్దరు ముష్టాడు రాలా అందులో నల్లగా ఉన్నాయనే రాముడు ఎర్రగా ఉన్నాయనే లక్ష్మణుడు భిక్షాందేహి అంటే చిప్ప అన్నావు నైవేద్యం పెడతావు రాముడికి అసలు రాముడికి అన్నం బాగాలేసి విగ్రహాలకు నైవేద్యం పెడతావట యారు పోని గెంటేస్తే మళ్ళీ వచ్చారు సెకండ్ టైం కుక్కల రూపంలో నల్ల కుక్కే రాముడు ఎర్ర కుక్కే లక్ష్మణుడు మళ్ళీ కర్ర వచ్చి గెంటేశారు 2 సార్లు గెంటేస్తే రావడానికి మొత్తంగా 3వసారి వాళ్ళు ఏమన్నా మానవులు అనుకుంటారు ఏమిటి వెళ్ళిపోయారు అన్నట్ట అయ్యో అని తలపట్టుకుని కింద పడి ఏడ్చాడే నాకేం తెలుసు హనుమా ఇన్ని కిటుకులు ఉంటాయని నువ్వైనా చెప్పావు కాదు దేవుడు అంటే కోదండం ముచ్చుకుని కిరీటం పెట్టుకుని వస్తాడు అనుకున్నాను నేను రాముడు అంటే ఇలా ముష్టాళ్ళు కుక్కల రూపంలో వస్తారని నాకేం తెలుసు అన్నట్ట అదే నాయన పుణ్యాత్ములు చెప్పిన మాట పురాణాలు ఎందుకు చెబుతావు నువ్వు
దైవం మానుష రూపేణ, దేవుడు ఎప్పుడు మనిషి రూపంలో వస్తాడు, జీవుల రూపంలో వస్తాడు. అందుకే సుస్పష్టంగా మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయుడు చెప్పాడు, అతిథులు కాల సమాగతులు ఘన బుభుక్షార్థులు పతి శ్రాంతునాథత మార్గోత్త ధూళి ధూసరిత గాత్రస్యేద బిందూకరాన్వితు విష్ణుంగా మదినంతగా వలయు. ఎవడైనా అన్నం తినే సమయంలో ఆ ఆహార వేళ అలిసిపోయి ఆకలితో చెమటతో దుమ్ము దూగరా కొట్టుకుని ఒళ్ళంతా వచ్చి బావోయ్ అన్నం అంటే నువ్వు స్నానం చెయ్యి, లేక మాకు నైవేద్యం అవ్వలా, మా ఇంట్లో భోజనాలు అవ్వలా, మేమంతా తిన్నాక పెడతామని ఆపకుండా ఆ వచ్చిన వాడు ఎవడైనా అతని కులశీల నామాదు అడుగక, వాడి కులం శీలం అడగకూడదు. నువ్వు మా వాడి మా ఇంటి పేరు వాడి మీద అడగకూడదు, ఏది అడగక విష్ణువుగా భావించి అన్నం పెట్టాలి. ఇప్పటికి కూడా చాలా మంది చేసే పొరపాటది, మా ఇంట్లో నైవేద్యం అవ్వలా అయ్యాక పెడతామంటే వచ్చినవాడే దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలి. అభ్యాగత స్వయం విష్ణువు దత్తాత్రేయుడు చెప్పాడు, వాడికి పెట్టాకే మనం తినాలి, లేదా మా ఇంట్లో ఇంకేవో పనులున్నాయి మేము తినకుండా నీకు పెట్టకూడదు, నేను సంధ్యావందనం చేసే పండితుడిని ముందు నేను తినాలి అనకూడదు, వాడు తిన్నాకే మనం తినాలట, లేకపోతే మహాపాపము అని చెప్పారు శాస్త్రాలలో. అందువల్ల నువ్వు చేసిన పొరపాటు మనుష్య రూపంలో కుక్క రూపంలో వచ్చిన వాడిని గుర్తించలేకపోయావు, ఇన్ని పురాణాలు చెప్పేవందరికీ ఇప్పుడు అర్థమైంది అనగానే ఏడ్చేసాడ. నిజంగా చెప్పిన బట్టి వాస్తవమే, కానీ సమయం వచ్చింది నేనే మర్చిపోయాను. వచ్చిన బట్టి గౌరవించాలి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలనే జ్ఞానం లేకపోయింది. నా చదువులు ఎందుకు, నా తెలివితేటలు ఎందుకు, నా పాండిత్యం ఎందుకు, అయినా సరే నువ్వు రాముడు దర్శనం చేయించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, చచ్చిపోతాను అన్నట్టు. చచ్చకు అయినా చచ్చకపోతే నీకోసం ఆ రాముడు దర్శనం నేనే చేయిస్తాను అని హనుమంతుడు గాడిపెట్టుకోవాలి. మనం పట్టుకుంటే రామదర్శనం అవుతుంది. వెంటనే ఏం చేశాక తన రూపం మళ్ళీ పెంచేసి తోకతో బంధించాడు. ఎవరిని? సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైన రాముడి ఏకంగా బంధించి పట్టుకొచ్చేసట. ఆ తోక చివర బంధింపబడి వాళ్ళు వచ్చారు, వాళ్ళను చూచాడు, పులకించిపోయాడు హనుమంతుడు. శ్రీరామచంద్రం శ్రితపాదిజాతం సలక్ష్మణం భూమి సుతాసమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసానమామి. శ్రీరామచంద్ర ప్రభువుని గురించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? ఎవరు తనని ఆశ్రయించుకుంటారో అటువంటి వాడికి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఆయన. శ్రత పారిజాతం, పారిజాతం అంటే కల్పవృక్షం అన్నమాట. ఆశ్రయించుకున్న భక్తులకి కల్పవృక్షం ఆయన. లక్ష్మణుడితో భూమి సుతా సమేతం సీతతో పాటు ఉన్నాడు, మోకాళ్ళ వరకు వెళ్లాడుతున్నాయి ఆయన చేతులు. ఆ ఇక్ష్వాకు వంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడు ఆయన. అటువంటి రాజాధిరాజైన రాముడికి నమస్కారం అనగానే రాముడు అనుగ్రహించి, నాయన కొంతవరకే రాసావు రామచరిత మానసు, మిగతాదంతా ఇక్కడ పూర్తి చెయ్యి, ఈ చిత్రకూట పర్వతం మీద. ఈ ఆశ్రమం రామచరిత మానసాశ్రమంగా జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఈ ఆశ్రమం దర్శించుకున్న వారికి నీకు ఎలా దర్శనమిచ్చానో అలాగే మారు వేషంలో ఎప్పుడో ఒకప్పుడు దర్శనమిస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఆనందంతో పులకించిపోతూ రామచరిత మానస్ అనే తన కావ్యం పూర్తి చేశాడు హనుమంతుడి అనుగ్రహంతో. ఏ హనుమంతుడి దివ్య అనుగ్రహంతో ఆయన అంత కావ్యం రాశాడు! ఆ హనుమంతుడిని మనం పట్టుకున్నాం. ఆ హనుమంతుడు సీతకి కబుర్లు చెబుతున్నాడు. ఎందుకు చెప్పానంటే అక్కడ సీతను చూస్తున్నప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న కొలను అలా ఉంది అని చెప్తున్నాను. దానికోసం ఇక వచ్చింది మనకి సందర్భంగా. ఇప్పుడు సీతాదేవికి ఆయన ఓదార్పు మాటలు చెప్పి ఇక వెళ్ళాలి. అత్యద్భుత ఘట్టాలు ఇంకెంతో లేదు, 2 రోజులే ఉంది మనకి సమయం. కథ చాలా ఉంది, కౌరవ సైన్యం కంటే మించిన అద్భుతమైన కవిది. అయినా సరే ఈ 2 రోజుల్లో యథాశక్తి దాన్ని ముచ్చటించుకుందాం. ఇవాళ ఈ సభ మరింత సంపన్నమైంది, ఎందుకంటే చుట్టుపక్కల నుంచి అదిగో ఆ పక్క నుంచి కవిది రాజా గారు చాలా భక్తి శ్రద్ధలతో వారు వచ్చారు. ఈ వైపు బ్రాహ్మణగూడెం నుంచి మా మిత్రులందరూ కూడా బాబురావు గారు, అక్కడ నుంచి ఆయన సూర్యనారాయణ గారు, వెంకట్రామ గారు, వీళ్ళంతా కూడా వచ్చారు.